ओम श्री महागणाधिपतये नमः। ओम श्री कुलदेवतायै नमः। ओम श्री समर्थ सद्गुरु साईनाथाय नमः। श्री साई भक्तुलंदरिकी वंदनालु। समर्थ सद्गुरुडै शिरडीलो वेलसि భక్తుల ఆర్తిని తొలగిస్తున్న కలియుగ వరదేవుడు శ్రీ సాయిబాబా. సాయి చరిత్ర సప్తాహ పారాయణ చేయడం ద్వారా కష్టాలు తొలగించుకున్న భక్తులు కోకొల్లలు. ఆ దివ్య చరిత్రను పారాయణ చేసి కోరికలు తీర్చుకున్న వారెందరో ఉన్నారు. అయితే నిరక్షరాస్యులైన భక్తులకు, వృద్ధాప్యం వల్ల పారాయణ చేయలేని వారికి, తెలుగువారై ఉండి కూడా తెలుగు చదవడానికి రాని విదేశాల్లో ఉన్న సాయి భక్తుల కొరకు ఈ సాయి సచ్చరిత్రను ఆడియో సీడీలుగా రూపొందించాము. బాబా లీలలు, బాబా మహిమలు, భక్తుల అనుభవాలు సేకరించి మహాభక్తులెందరూ శ్రీ సాయి సచ్చరిత్రను రూపొందించారు. బాబా భౌతికంగా శిరిడీలో ఉన్నప్పుడే దాసుగణ్ మహారాజ్ చేత రచించబడి పోతీగా బాబా సమక్షంలో పారాయణ చేయబడిన సాయి సచ్చరిత్ర, ఆ తర్వాత హేమాడ్ పంత్ అని బాబా చేయి పిలువబడ్డ శ్రీ అన్నాసాహెబ్ దబోల్కర్ చేత పూర్ణంగా రచించబడింది. ఆ తర్వాత హేమాడ్ పంత్ మరాఠీ మూలం నుండి శ్రీ ప్రత్యనారాయణరావు గారు, పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు, ఇంకెందరో సాయి భక్తులు సాయి సచ్చరిత్రను వివరంగా విస్తారంగా రచించి సాయి భక్తులకు అందించారు. ఆ మహనీయులు అందించిన సాయి లీలామృతాన్ని మీతో పంచుకోవడానికి ఈ శ్రవణ గ్రంథాన్ని మీకు అందిస్తున్నాం. సాయి లీలను, మహిమను పరిపూర్ణంగా అనుభవించి వారి అనుభవాలను ప్రపంచానికి పంచిన శ్రీ ప్రత్యనారాయణరావు గారు, పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి రచనల నుండి ఈ శ్రవణ గ్రంథం రూపొందింది. నవవిధ భక్తి మార్గంలో శ్రవణం కూడా ఒకటి. అందువలన ఈ సాయి సచ్చరిత్రని విన్నవారికి తప్పక సాయి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము మొదటిరోజు పారాయణము, గురువారం మొదటి అధ్యాయం. పూర్వ సంప్రదాయానుసారం హేమాడ్ పంత్ శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథాన్ని గురుదేవతా స్తుతితో ప్రారంభించుచున్నారు. ప్రప్రథమంగా విఘ్నేశ్వరుని స్మరించుచూ ఆటంకాలను తొలగించి ఈ గ్రంథం జయప్రదంగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తననే గ్రంథరచనకు పురికొల్పినందుకు నమస్కరించుచూ శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారని చెప్పుచున్నారు. ఆ పిమ్మట సృష్టి స్థితి లయకారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్తాత్మక స్వరూపులనియు సమర్థ సద్గురులనియు వారు మనలను సంసారమనే నదిని దాటించగలరని చెప్పుచున్నారు. ఆ తర్వాత తమ గృహదేవతయగు నారాయణ అధినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశములో వెలసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించినదనియు చెబుతూ వారి వంశ మూలపురుషుణ్ణి స్తోత్రం చేశారు. ఆ పిమ్మట వారి గోత్ర ఋషియగు భరద్వాజముని స్మరించారు. అంతేగాక యాజ్ఞవల్క్యుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనక సనందనాదులు, సనత్కుమారుడు, సుకుడు, సౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వామదేవుడు, జైమిని, వైశంపాయనుడు, నవయోగీంద్రులు మొదలగు పలువురు మునులను, నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాభాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారాం, కాన్హ, నరహరి తదుపరి ఆర్వాచీన యోగీశ్వరులను కూడా ప్రార్థిస్తున్నారు. ఆ తర్వాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్నతల్లికి, చిన్నతనము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరునికి నమస్కరిస్తూ పాఠకులను ప్రార్థిస్తూ ఈ గ్రంథాన్ని ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయుడని చెబుతున్నారు. చివరగా తన గురువు దత్తావతారమగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా నాధారపడి ఉన్నానని చెప్పుతూ ఈ ప్రపంచము మిథ్యే అని, బ్రహ్మయే సత్యమనే అనుభవాన్ని తనకు కలిగించు శక్తి వారికే కలదని చెబుతూ ఈ ప్రపంచంలో ఏ జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారందరికీ నమస్కరిస్తున్నాడు. పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలగు వారు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన తర్వాత హేమాడ్ పంత్ ఈ క్రింది విధంగా కథలు చెప్పుటకు ప్రారంభిస్తున్నాడు. సావధాన చిత్తులై ఆలకించండి. 1910వ సంవత్సరం తదుపరి ఒకనాటి ఉదయాన నేను సిరిడీ మసీదులో ఉన్న శ్రీ సాయిబాబా దర్శనం కొరకు వెళ్ళాను. అప్పుడు జరిగిన ఈ క్రింది విషయాన్ని గమనించి మిక్కిలి ఆశ్చర్యపోయారు. బాబా ముఖ ప్రక్షాళనం చేసుకుని గోధుమలు విసురుటకు సిద్ధంగా ఉన్నారు. వారు నేలపై గోనెపరిచి దానిపై తిరగలి ఉంచారు. చేటలో కొన్ని గోధుమలు పోసుకుని కఫినీ చేతులు పైకి మడిచి పిడికిడు చొప్పున గోధుమలు వేయుచు తిరగలి విసరసాగారు. అది చూచినాలో నేను, ఈ గోధుమ పిండిని బాబా ఏం చేస్తారు? ఆయన ఎందుకు గోధుమలు విసురుతున్నారు? వారు భిక్షాటనం చే జీవించువారే, వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము? వారికి పిండి నిల్వ చేయవలసిన అవసరం లేదే అని చింతించాను. అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా అట్లే ఆశ్చర్యపోయారు. కాని మాలోనెవరికి కూడా బాబాను ప్రశ్నించే ధైర్యం లేదు. ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించింది. ఆబాల గోపాలము ఈ వింత చర్యను చూచుటకు బాబా వద్ద గుమికూడారు. నలుగురు స్త్రీలు ఎట్లనో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను పక్కకు జరిపి వారే తిరగలి విసురుట ప్రారంభించారు. వారు తిరగలిపిడిని చేతబట్టుకుని బాబా లీలలను పాడుచూ విసురుట సాగించారు. ఈ చర్యలను చూచి బాబాకు ఆగ్రహం వచ్చింది. కాని వారి ప్రేమకు భక్తికి చాలా సంతోషించి చిరునవ్వుతో వినసాగారు. తిరగలి విసురుతున్న స్త్రీలు తమలో తాము ఇట్లనుకుంటున్నారు, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు, ఆయన పోషించవలసిన వారెవరూ లేరు, వారు భిక్షాటనము చే జీవించేవారు కనుక వారికి రొట్టి చేసుకునుటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు. అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమ పిండితో ఏం పని? బాబా చాలా దయార్ద హృదయుడగుట వల్ల ఈ పిండి మనందరికీ పంచిపెడతారు కాబోలు. ఈ విధంగా ఆ స్త్రీలు మనసులో ఆలోచిస్తూ బాబా లీలలు పాడుతూ విసురుట ముగించి పిండిని 4 భాగములు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగాన్ని తీసుకునుచున్నారు. అంతవరకు శాంతంగా గమనిస్తున్న బాబా లేచి కోపంతో వారిని తిట్టుచూ ఇట్లన్నారు, ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరబ్బ సొమ్మనుకుని లూటీ చేయుచున్నారు? మీ వద్ద నుండి గోధుమలు వాడుకుంటున్నా ఏమి? ఏ కారణము చేత పిండిని కొనుపోవుటకు ప్రయత్నించుచున్నారు అని వెంటనే శాంతచిత్తులై, సరే ఇట్లు చేయుడు, పిండిని తీసుకుని పోయి గ్రామ సరిహద్దుల పైన చల్లండి అన్నారు. అది విని ఆ వనితలు ఆశ్చర్యపోయారు, సిగ్గుపడ్డారు. గుసగుసలాడుకునుచు ఊరి సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారం ఆ పిండిని చల్లారు. నేనిదంతయూ చూశాను. సిరిడీ ప్రజలను ఈ బాబా చర్యను గూర్చి అడిగాను. ఊరిలో కలరా జాడ్యం కలదని, దానిని శాంతింపచేయుటకు అది బాబాకు సాధనమని చెప్పారు. అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావు, వారు కలరా జాడ్యమును విసిరి ఊరికి అవతల పారద్రోలారని చెప్పారు. అప్పటి నుండి గ్రామంలో కలరా తగ్గింది. గ్రామంలోని ప్రజలందరూ ఆనందించారు. ఇదంతయూ వినిన నాకు మిక్కిలి సంతోషం కలిగింది. దీని గుణార్థం తెలుసుకునవలననే కుతూహలం కూడా కలిగింది. గోధుమ పిండికి కలరా జాడ్యానికి సంబంధమేమిటి? ఈ రెండింటికీ గల కార్యకారణ సంబంధమేమిటి? ఒకటి ఇంకొక దానిని ఎట్లు శాంతింపజేశను? ఇదంతయు అగోచరంగా తోచింది. అందుచే నేను తప్పక ఈ విషయం గురించి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకొనవలనని నిశ్చయించుకున్నాను. ఈ లీలను చూసి ఇట్లు భావించుకుని హృదయానందపూరితుడనయ్యాను. ఈ ప్రకారంగా బాబా సచ్చరిత్రను వ్రాయుటకు ప్రేరేపించబడ్డాను. అట్లే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నంగా జయప్రదంగా పూర్తయింది. ఈ విధంగా హేమాడ్ పంత్ తన అనుభవాన్ని తెలియజేశారు. తిరగలి విసురుట గురించి సిరిడీ ప్రజలు అనుకున్న రీతియే కాక దానిలో వేదాంతభావం కూడా ఉన్నది. సాయిబాబా సిరిడీ యందు సుమారు 60 సంవత్సరాలు నివసించారు. ఈ కాలమంతయు వారు తిరగలి విసురుచూనే ఉన్నారు. నిత్యము వారు విసురునది గోధుమలు కాదు, భక్తుల యొక్క పాపాలు మనోవిచారములు మొదలగునవి. తిరగలి క్రింది రాయి కర్మ, మీది రాయి భక్తి, చేతితో పట్టుకుని పిడి జ్ఞానము, జ్ఞానోదయమునకు గాని ఆత్మసాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపాలను కోరికలను తుడిచివేయాలి. అటు పిమ్మట త్రిగుణారాహిత్యాన్ని పొందాలి, అహంకారాన్ని చంపుకోవాలి. ఇది వినగానే కబీరు కథ జ్ఞప్తికి వస్తోంది. ఒకనాడు ఒక స్త్రీ తిరగలిలో ధాన్యమును వేసి విసురుచుండెను. దానిని చూచిన కబీరు ఏడవసాగెను. నిపతి నిరంజనుడను ఒక సాధు పుంగవుడు అది చూచి కారణమడుగగా కబీరు ఇట్లు జవాబు చెప్పెనట, నేను కూడా ధాన్యము వలె ప్రపంచమును తిరగలిలో విసరబడిదను కదా అని. అందుకు బదులుగా నిపతి నిరంజనుడిట్లనెను, భయం లేదు, తిరగలి పిడిని గట్టిగా పట్టుకొనుము, అనగా జ్ఞానమును విడువకము. నేనెట్లు గట్టిగా పట్టియున్నాను నీవును అట్లే చేయుము. మనస్సును కేంద్రీకరించుము, దూరముగా పోనీయకము. అంతరాత్మను జూచుటకు దృష్టిని అంతర్ముఖంగా నిమ్ము, నీవు తప్పక రక్షించబడిదవు అని పలికెను. మొదటి అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 2వ అధ్యాయం. మొదటి అధ్యాయములో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరు బయట చల్లి కలరాజాడ్యమును తరిమివేసిన బాబా వింతచర్యను వర్ణించారు హేమాడ్ పంత్. ఇదేగాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించి ఆ సంతోషమే ఈ గ్రంథాన్ని వ్రాయుటకు పురికొల్పినదని తెలియజేస్తున్నారు. అదేగాక బాబాగారి వింత లీలలను చర్యలను మనస్సునకు ఆనందము కలుగుజేశాయని, అవి భక్తులకు బోధనలుగా ఉపకరిస్తున్నాయని, తుదకు పాపాలు పోగొట్టునని భావించి బాబా యొక్క పవిత్ర జీవితాన్ని వారి బోధలను వ్రాయమొదలడినారు. యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కము న్యాయమూ కాదు. అది మనకు సత్యాన్ని, ఆధ్యాత్మిక జీవితానికి మార్గాన్ని చూపుతుంది. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథరచనకు తగిన సమర్థత కలవాడను కానని హేమాడ్ పంత్ భయపడ్డారు. అతడిట్లనుకున్నాడు, నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు, నా మనస్సే నాకు గోచరము కాకున్నది. ఇట్టి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేనెట్లు వ్రాయగలను? అవతార పురుషుల లక్షణములు ఎట్లు వర్ణించగలను? వేదములే వారిని పొగడలేవు. తాను యోగి అయిన గాని యోగి యొక్క జీవితాన్ని గ్రహించలేడు. అట్టిచో వారి మహిమలు నేనెట్లు కీర్తించగలను? సప్త సముద్రముల లోతును కొలవవచ్చును, ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును, కాని యోగీశ్వరుని చరిత్ర వ్రాయుట బహు కష్టము. ఇది గొప్ప సాహసకృత్యమని కూడా నాకు తెలియను. అందువలన నలుగురులో నవ్వులు పాలగుదునని భయపడి హేమాడ్ పంత్ శ్రీ సాయీశ్వరుని అనుగ్రహం కొరకు ప్రార్థించారు. మహారాష్ట్ర దేశములోని ప్రథమ కవి యోగీశ్వరుడగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పి ఉన్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కుతూహలపడిదరో వారి కోరికలు నెరవేరునట్లు, వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములు అవలంబిస్తారు. యోగులే అట్టి పనికి ప్రేరేపిస్తారు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగా నుంచి వారి వారి కార్యాలను వారే కొనసాగిస్తారు. 1700 శక సంవత్సరంలో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రను వ్రాయుటకు కాంక్షించెను. యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యాన్ని కొనసాగించారు. అట్లే 1800 శక సంవత్సరంలో దాసుగణు యొక్క సేవను ఆమోదించారు. మహీపతి 4 గ్రంథాలు రచించాడు. అవి భక్త విజయము, సంత విజయము, భక్త లీలామృతము, సంత లీలామృతము అనునవి. దాసుగణు వ్రాసినవి భక్త లీలామృతము, సంత్ కథామృతము మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు ఇందు కలవు. భక్త లీలామృతములోని 31, 32, 33 అధ్యాయములందు, సంత్ కథామృతంలోని 57 అధ్యాయమందు సాయిబాబా జీవిత చరిత్ర, వారి బోధలు చక్కగా విశదీకరించబడినవి. ఇవి సాయిలీల మాసపత్రిక సంపుటము 17, సంచికలు 11, 12 నందు ప్రచురించారు. చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలెను. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసినియగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ టెండూల్కర్చే చిన్ని పుస్తకంలో చక్కగా వర్ణించబడ్డాయి. దాసుగణ మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురంగా రచించారు. గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మెహతాయలు భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించారు. సాయినాథ ప్రభాను మాసపత్రిక సిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించియున్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయటకు కారణమేమిటి, దాని అవసరమేమిటి అని ప్రశ్నించవచ్చు. దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రం వలె విశాలమైంది, లోతైనది. అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానములనే మణులను వెలికి తీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చు. శ్రీ సాయిబాబా నీతి బోధకమగు కథలు, లీలలు మిక్కిలి ఆశ్చర్యాన్ని కలుగుజేస్తాయి. అవి మనోవికలత చెందిన వారికి, విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందాన్ని కలుగజేస్తాయి. ఇహపరాలకు కావలసిన జ్ఞానాన్ని, బుద్ధిని ప్రసాదిస్తాయి. వేదముల వలె ఉపదేశకములైన బాబా ప్రబోధములు విని వానిని మననము చేసినచో భక్తులు కోరినవి అనగా బ్రహ్మైక్య యోగము, అష్టాంగ యోగ ప్రావీణ్యము, ధ్యానానందాన్ని పొందుతారు. అందుకే బాబా లీలలను పుస్తక రూపమున వ్రాయ నిశ్చయించారు. బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల ఆనందం కలుగుజేస్తాయి. అందుచేత బాబా ఆత్మ సాక్షాత్కార ఫలితమగు పలుకులు, బోధలు సమకూర్చుటకు పూనుకున్నారు హేమాడ్ పంత్. సాయిబాబాయే ఈ కార్యానికి ఆయనను ప్రోత్సహించారు. హేమాడ్ పంత్ అహంకారాన్ని బాబా పాదములపై ఉంచి శరణన్నారు. కావున వారి ఆలోచన సవ్యమైనదని, బాబా ఇహపర సౌఖ్యాలు తప్పక కలుగుజేస్తారని నమ్మారు హేమాడ్ పంత్. హేమాడ్ పంత్ ఈ గ్రంథ రచన గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. నాయంతట నేను ఈ గ్రంథరచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకపోయాను. మాధవరావు దేశ్పాండే ఉరఫ్ శ్యామా అనువారు బాబాకు ముఖ్య భక్తుడు. వారిని నా తరపున బాబాను ప్రార్థించమన్నాను. నా తరపున వారు బాబాతో ఇట్లన్నారు, ఈ అన్నాసాహెబ్ మీ జీవిత చరిత్రను వ్రాయ కాంక్షించుతున్నాడు. నేను భిక్షాటనముచే జీవించు ఫకీరును, నా జీవిత చరిత్ర వ్రాయని అవసరం లేదు అని అనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాయగలరు, లేదా మీ కృపయే దానిని సిద్ధింపజేయును. మీ యొక్క అనుమతి ఆశీర్వాదము లేనిది ఏదియూ జయప్రదంగా జరగదు అన్నారు. అది వినగానే శ్రీ సాయిబాబా మనస్సు కరిగింది. నాకు ఊదీ ప్రసాదం పెట్టి ఆశీర్వదించారు. అప్పుడు శ్యామాతో ఇట్లు చెప్పారు, శ్యామ, కథలను అనుభవాలను ప్రోగు చేయమని చెప్పు. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమనుము. నేను సహాయము చేసేదను. వాడు నిమిత్తమాత్రుడే. నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేరుస్తాను. ఈ హేమాడ్ పంత్ తన అహంకారమును విడవవలెను, దానిని నా పాదములపైన పెట్టవలెను. ఎవరైతే వారి జీవితంలో ఇట్లు చేసెదరో వారికి నేను మిక్కిలి సహాయపడెదను. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గృహ కృత్యములందును తోడ్పడిదెను. వాని అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకున్నప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకొందును. నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మ సాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకు. ఇతరుల అభిప్రాయాలను కొట్టివేయటకు ప్రయత్నించకు. ఏ విషయముపైనైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు అని పలికారు సాయిబాబా. వివాదమనగానే నన్ను హేమాడ్ పంత్ అని పిలుచుటకు గల కారణం మీకు తెలియజేస్తాను. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్లతో నేను ఎక్కువ స్నేహంగా ఉండేవాడిని. వారు నన్ను సిరిడీపోయి బాబాదర్శనము చేయమని బలవంతం చేశారు. అట్లే చేసేదనని నేను వారికి వాగ్దానం చేసి ఉన్నాను. ఈ మధ్యలో ఏదో జరిగింది. అది నా సిరిడీ ప్రయాణానికి అడ్డుపడింది. లోనావాలాలోనున్న నా స్నేహితుని కొడుకు జబ్బుపడ్డాడు. నా స్నేహితుడు మందులు మంత్రములన్నీ ప్రయోగించాడు, కానీ నిష్ఫలమయ్యాయి. జబ్బు తగ్గలేదు. చివరికి వాని గురువును పిలిపించుకుని ప్రక్కన కూర్చుండబెట్టుకున్నాడు, కాని ప్రయోజనం లేకుండెను. ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమేమి? గురువు మనకు ఏమీ సహాయము చేయలేనప్పుడు నేను సిరిడీ ఎందుకు పోవలను అని భావించి సిరిడీ ప్రయాణాన్ని మానుకున్నాను. కాని కానున్నది కాక మానదు. అది ఈ క్రింది విధంగా జరిగింది. నానాసాహెబ్ చందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి. ఉద్యోగరీత్యా ఒకనాడు ఆయన వసీయికి పర్యటనకై పోవుచున్నారు. ఠాణా నుండి దాదరకు వచ్చి అచ్చట వసీ వైపు పోవు బండి కొరకు కనిపెట్టుకుని ఉన్నారు. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చింది. దానిలో కూర్చుని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి సిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందుకు నాపై కోపించారు. అందుకే ఆ రాత్రియే నేను సిరిడీకి పోవనిశ్చయించాను. సామానులు కట్టుకుని సిరిడీ బయలుదేరాను. బాంద్రా నుండి దాదర వెళ్ళి అచ్చట మన్మాడు వెళ్ళు రైలు ఎక్కవలనని అనుకున్నాను. అటులనే దాదరకు టికెట్టుకుని రైలు రాగానే ఎక్కి కూర్చున్నాను. బండి ఇక బయలుదేరుతుందనగా ఒక మహమ్మదీయుడు నేను కూర్చున్న పెట్టెలోకి హడావిడిగా వచ్చి నా సరంజామానంతయు చూసి ఎక్కడకు పోవుతున్నావని ప్రశ్నించాడు. నేను సిరిడీకి వెళుతున్నానని అతనికి చెప్పాను. వెంటనే అతడు, ఈ రైలు దాదర్లో ఆగదని, ఈ రైలులోనే ఇంకనూ ముందుకు పోయి బోరీబందర్ స్టేషన్లో దిగమని నాకు సలహా చెప్పాడు. ఈ చిన్న లీలయే జరగకపోయి ఉంటే నేననుకున్న ప్రకారం ఆ మరుసటి ఉదయం సిరిడీ చేరలేకపోయేవాడిని. అనేక సందేహాలు కూడా కలిగి ఉండేవి. కాని నా అదృష్టవశాత్తు అది అట్లు జరగలేదు. మరుసటి దినం సుమారు 9-10 గంటల మధ్యలో నేను సిరిడీ చేరాను. సిరిడీలో నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకుని ఉన్నారు. ఈ సంఘటన 1910వ సంవత్సరంలో జరిగింది. అప్పటికి సిరిడీలో సాటేవాడ ఒక్కటే సిరిడీ వచ్చే భక్తుల కొరకు నిర్మించబడిన వసతి. తాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలనని నాకు చాలా ఆత్రం కలిగింది. అంతలో అప్పుడే మసీదు నుండి వస్తున్న తాత్యాసాహెబ్ నోల్కర్ బాబా వాడా చివరన ఉన్నారని, మొట్టమొదట ధూళి దర్శనము చేసుకునమని నాకు సలహా ఇచ్చాడు. స్నానానంతరం ఓపిగ్గా మరలా చూడవచ్చునన్నారు. ఇది వినిన తోడనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేశాను. నాలో ఆనందం పొంగిపొరలింది. నానాసాహెబ్ చందోర్కర్ చెప్పిన దాని కన్నను ఎన్నో రెట్లు అనుభవమైంది. నా సర్వేంద్రియాలు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరిచాను. మనస్సుకు సంతృష్టి కలిగింది. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగింది. నన్ను సిరిడీకి వెళ్ళమని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించాను. వారిని నా నిజమైన స్నేహితులుగా భావించాను. వారిని జ్ఞప్తికి తెచ్చుకుని వారికి నా మనస్సులోనే సాష్టాంగ ప్రణామాన్ని చేశాను. నాకు తెలిసినంతవరకు సాయిబాబా దర్శనం వల్ల కలిగే విచిత్రమేమిటంటే మనలో ఉన్నటువంటి ఆలోచనలు మారిపోతాయి. వెనుకటి కర్మల బలం తగ్గుతుంది. క్రమంగా ప్రపంచమందు విరక్తి కలుగుతుంది. నా పూర్వజన్మ సుకృతంచే నాకీ దర్శనం లభించిందనుకున్నాను. సాయిబాబాను చూచినంత మాత్రాన్నే ఈ ప్రపంచమంతా సాయిరూపంగా మారిపోయింది. ఇది జరిగిన 2వ రోజు నాకు, బాలాసాహెబ్ బాటేకు, గురువు యొక్క ఆవశ్యకత గురించి గొప్ప వాగ్వివాదం జరిగింది. మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలెను అని నేను వాదించాను. మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమిటి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నముతో ఈ జన్మ దుఃఖం నుండి తప్పించుకోవాలి. ఏమీయూ చేయక సోమరిగా కూర్చున్న వానికి గురువేమి చేయగలడు అని నేను స్వేచ్ఛాపక్షాన్ని ఆశ్రయించాను. భాటే ఇంకొక వాదాన్ని పట్టుకుని ప్రారంభము తరపున వాదించుచూ కాకున్నది కాకమానదు. మహనీయులు కూడా ఈ విషయంలో ఓడిపోయారు. మనుజుడొకటి తలచిన భగవంతుడు వేరొకటి తలుచును. నీ పరిజ్ఞానాన్ని అట్లుండని గర్వముగాని అహంకారంగాని మీకు తోడ్పడవు అన్నాడు. ఈ వాదన ఒక గంట వరకు జరిగింది. కాని ఏదియూ తేలలేదు. అలసిపోవుటచే ఘర్షణ మానుకున్నావు. ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పింది. దేహాత్మబుద్ధి అహంకారము లేకున్నచో వివాదానికి తావులేదని గ్రహించాను. 1000 వివాదానికి మూల కారణం అహంకారం. కాసేపటి తర్వాత ఇతరులతో కలిసి నేను కూడా మసీదుకు వెళ్ళాను. అక్కడ బాబా కాకాను పిలిచి ఇట్లన్నారు, వాడాలో ఏం జరిగింది, ఏమిటా వివాదం, అది దేని గురించి, ఈ హేమాడ్ పంతు ఏమనుచున్నాడు అన్నారు. ఆ మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. సాటేవాడ మసీదుకు చాలా దూరంగా ఉన్నది. మా వివాదం గురించి బాబాకెట్లు తెలిసింది? ఆయన సర్వజ్ఞుడై ఉండాలి, లేనిచో మా వాదన ఎట్లు గ్రహించారు? బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చననిపించింది. సాయిబాబా నన్నెందుకు హేమాడ్ పంత్ అని పిలిచారు అని ఆలోచించసాగాను. ఇది హేమాద్రి పంత్ అనే నామానికి రూపాంతరము. దేవగిరికి చెందిన యాదవ వంశ రాజులకు హేమాద్రి పంత్ ప్రధానామాచ్యుడు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావము గలవాడు. చతుర్వర్గ చింతామణి, రాజప్రశస్తి అనే గొప్ప గ్రంథాలను రచించినవాడు. మోడీ భాషను, ఒక నూతన గణిత విధానాన్ని కనిపెట్టినవాడు. ఇక నేన వానికి వ్యతిరేక బుద్ధి గలవాడను, మేధాశక్తి ఎంతగా లేనివాడను. మరి సాయిబాబా నాకెందుకీ బిరుదునిచ్చారో తెలియకున్నది. ఆలోచించగా అది నా అహంకారాన్ని చంపుకోమని, నేనెప్పుడూ అణుకువ నమ్రతలతో ఉండాలని బాబా కోరికై ఉండవచ్చునని గ్రహించాను. అంతకుముందు వాడాలో జరిగిన చర్చలో నే చూపిన తెలివితేటలను బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చునని అనుకున్నాను. భవిష్యత్ చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు గొప్ప ప్రాముఖ్యం కలదని, భవిష్యత్తు తెలిసియే బాబా అట్లనేనని భావించవచ్చు. ఎందుకనగా హేమాడ్ పంతు శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కగా చాకచక్యంతో నడిపాడు. సంస్థానం యొక్క లెక్కలను బాగుగా నుంచారు. అంతేకాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మశరణాగతి, ఆత్మసాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచ్చరిత్ర అనే గొప్ప గ్రంథాన్ని రచించారు. ఈ విషయమై బాబా ఏమన్నారో హేమడ్ పంతు రాసి ఉండలేదు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ ఈ విషయమును గూర్చి తాను వ్రాసుకున్న దానిని ప్రచురించాడు. హేమాడ్ పంత్ బాబాను కలిసిన 2వ దినము కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి, బాబా శిరిడీ నుండి వెళ్ళవచ్చునా అని అడిగాడు. బాబా అట్లేనని జవాబు చెప్పాను. ఎక్కడకు అని ఎవరూ అడుగగా, చాలా పైకి అని బాబా చెప్పారు. మార్గమేది అని దీక్షిత్ అడుగగా, అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు, శిరిడీ నుండి కూడా ఒక మార్గము కలదు, మార్గము ప్రయాసకరమైంది, మార్గమధ్యమున ఉన్న అడవిలో పులులు తోడేళ్ళు కలవని బాబా బదులు చెప్పెను. మార్గదర్శకుని వెంట తీసుకుని పోయినచో అని కాకాసాహెబ్ అడుగగా, అట్లయినచో కష్టమే లేదని బాబా జవాబిచ్చెను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానమును చేర్చును. మార్గమధ్యమునున్న తోడేళ్ళు పులులు గోతుల నుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చు, లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చు అని చెప్పెను. మసీదులో అప్పుడు అచ్చటనే ఉన్న అన్నాసాహెబ్ దాబోల్కర్ తన ప్రశ్నకు అదియే తగిన సమాధానమని గుర్తించెను. వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడు కాడా ఎను వివాదం వలన ప్రయోజనము లేదని గ్రహించాడు. పరమార్థము నిజంగా గురుబోధన వల్లనే దొరుకుతుందని, శ్రీరామకృష్ణులు కూడా తమ గురువులైన వశిష్ట సాందీపులకు లుంగి అణుకవతో ఉండి ఆత్మసాక్షాత్కారము పొందిరని, దానికి దృఢమైన నమ్మకము ఓపిక అనే రెండు గుణములు ఆవశ్యకమనియూ గ్రహించను. 2వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 3వ అధ్యాయం. వెనుకటి అధ్యాయములలో వర్ణించిన ప్రకారం శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి అనుమతినిస్తూ ఇట్లన్నారు, సచ్చరిత్ర వ్రాయు విషయములో నా పూర్తి సమ్మతి కలదు. నీ పనిని నీవు నిర్వర్తించుము, భయపడకుము, మనస్సు నిలకడగా నుంచుము, నా మాటలయందు విశ్వాసముంచుము. నా లీలలు వ్రాసినచో నవిద్య అంతరించిపోవును. శ్రద్ధాభక్తులతో వినిన వారికి ప్రపంచమందు వ్యామోహము క్షీణించును. బలమైన ప్రేమ భక్తి కెరటములు లేచును. ఎవరైతే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నాలు లభించును. ఇది విని హేమాడ్ పంత్ మిక్కిలి సంతసించెను. వెంటనే నిర్భయుడయ్యను. కార్యము జయప్రదముగా సాగుననే ధైర్యం కలిగింది. అటుపైని మాధవరావు దేశపాండే వైపు తిరిగి బాబా ఇట్లనెను, ప్రేమతో నా నామము ఉచ్చరించిన వారి కోరికలన్నీయూ నెరవేర్చెదను, వారి భక్తిని హెచ్చించెదను, వారిని అన్ని దిశలయందు కాపాడెదను. ఎవరైతే మనఃపూర్వకముగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి కథలు వినునప్పుడు అమితానందమును పొందెదరు. నా లీలలను గానము చేయు వారి కంతులేని ఆనందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చెదనని నమ్ముము. ఎవరైతే నన్ను శరణు వేడెదరో, భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో, నన్నే స్మరించెదరు, నా రూపమును తమ మనస్సునందు నిలుపుకునెదరు, వారిని దుఃఖ బంధనముల నుండి తప్పింతును. ప్రాపంచక విషయములన్నింటినీ మరచి నా నామమునే జపించుచు, నా పూజనే సల్పుచు, నా లీలలను చరిత్రమును మననము చేయుచు, ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తియందుంచుకుని వారు ప్రపంచ విషయములందు తగులుకోరు. వారిని మరణము నుండి కూడా బయటకు లాగెదను. నా కథలు వినినచో సకల రోగములు నివారించబడును. కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము, వానిని మనమున నిలుపుము. ఆనందమునకు తృప్తికి ఇదియే మార్గము. నా భక్తుల యొక్క గర్వహంకారములు నిష్క్రమించును. నా లీలలు విను వారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకము గలవారికి శుద్ధ చైతన్యముతో తాదాత్మ్యము కలుగును. సాయి సాయి అను నామమును జ్ఞప్తియందుంచుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును. భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమిస్తాడు. కొందరు దేవాలయములు, మఠములు, తీర్థములలో, నది ఒడ్డున మెట్లు మొదలగునవి నిర్మించుటకు నియమించబడతారు. భగవంతుని లీలలను పాడుటకు కొందరు నియమించబడతారు. కొందరు తీర్థయాత్రలు చేస్తారు. సచ్చరిత్ర రచన నాకు నియమించబడింది. విషయ జ్ఞానము శూన్యమగుడచే ఈ పని నా అర్హతకు మించినది. అయినచో ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలను? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణింపగలవారెవ్వరు? సాయి యొక్క కరుణయే ఇంత కఠిన కార్యమును నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించింది. నేను చేత కలము పట్టుకొనగానే సాయిబాబా నా అహంకారమును పరిహరించి వారి కథలను వ్రారే వ్రాసుకున్నారు. కనుక ఈ గ్రంథము రచించిన గౌరవము సాయిబాబాకే చెందును గాని నాకు కాదు. బ్రాహ్మణుడనై పుట్టినప్పటికీ శృతి స్మృతి అను రెండు కండ్లు లేకుండటచే సాయి సచ్చరిత్రను నేను వ్రాయలేకపోతున్నాను. కాని భగవంతుని అనుగ్రహము మూగవాణిని మాట్లాడునట్లు చేయును, కుంటివాణిని పర్వతము దాటునట్లు చేయును. తన ఇచ్ఛానుసారము పనులు నెరవేర్చుకును చాతుర్యము ఆ భగవంతునికే గలదు. హార్మోనియమునకు గాని వేణువునకు గాని ధ్వనులు ఎట్టువుచుచున్నవో తెలియదు, అది వాయించువానికే తెలియను. చంద్రకాంతము ద్రవించుట, సముద్రము పొంగుట వాని వల్ల జరగవు, అవి చంద్రోదయం వల్ల జరుగును. బాబా కథలు దీపస్తంభములు. సముద్ర మధ్య మందు దీపస్తంభములుండును. పడవలపై పోవువారు ఆ వెలుతురులు రాళ్ళు రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకుని సురక్షితంగా ప్రయాణిస్తారు. ప్రపంచమనే మహాసముద్రంలో బాబా కథలనే దీపాలు దారిచూపుతాయి. అవి అమృతం కంటే తీయగా నుండి ప్రపంచ యాత్ర చేయు మార్గాన్ని సులభంగా చేస్తాయి. యోగీశ్వరుల కథలు పవిత్రములు. అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర సృహయును, అహంకారమును, ద్వంద్వభావములను నిష్క్రమించును. మన హృదయమందు నిల్వ ఉండిన సందేహాలు పటాపంచలైపోతాయి. శరీర గర్వం మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడుతోంది. శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడినగాని విన్నగాని భక్తుల పాపములు పటాపంచలవుతాయి. కాబట్టి ఇవియే మోక్షానికి సులభ సాధనాలు. కృతయుగంలో శమధమములు అనగా నిచ్చల మనస్సు శరీరము, త్రేతాయుగంలో యాగము, ద్వాపరయుగములో పూజ, కలియుగములో భగవంతుని మహిమలను నామములను పాడుట మోక్ష మార్గాలు. నాలుగు వర్ణాల వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరము. కాని భగవంతుని కీర్తిని మహిమను పాడుట అతి సులభము. మన మనస్సును మాత్రం అటువైపు తిప్పవలెను. భగవంతుని కథలు వినుట వలన, పాడుట వలన మనకు దేహాభిమానము తొలగిపోతుంది. అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారము పొందినట్లు చేస్తుంది. ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరితామృతాన్ని వ్రాయించారు. భక్తులు దానిని సులభంగా చదవగలరు, వినగలరు. చదువునప్పుడు, విన్నప్పుడు బాబాని ధ్యానించగలరు. వారి స్వరూపమును మనస్సునందు నిలుపుకోగలరు. ఈ ప్రకారంగా గురువునందు, తదుపరి భగవంతుని యందు భక్తి కలుగుతుంది. తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మ సాక్షాత్కారము సంపాదించగలుగుతారు. సచ్చరిత్ర వ్రాయుట, తయారు చేయుట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్ధించింది. నేను నిమిత్తమాత్రుడిగానే యుంటిని అని హెమాడ్ పంత్ తెలియజేస్తూ తన గురించి ఈ విధంగా వ్రాశారు. 1916 నేను సర్కారు ఉద్యోగము నుండి విరమించాను. ప్రభుత్వము నాకియ్య నిశ్చయించిన ఫించను కుటుంబమును గౌరవంగా పోషించుటకు సరిపోదు. ఒక గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో కూడి నేను శిరిడీకి వెళ్ళాను. అన్నా చించణీకర్ నా గురించి బాబాతో ఇట్లనెను, దయచేసి ఈ అన్నాసాహెబ్ యందు దాక్షిణ్యము చూపుము. వానికి వచ్చు ఫించను సరిపోదు. వాని కుటుంబము పెరుగుచున్నది. వానికింకేదైనా ఉద్యోగం ఇప్పించుము. అతని ఆతృతను తీసి నిశ్చింతను కలుగుజేయము అని ప్రార్థించగా బాబా ఇట్లు జవాబు చెప్పెను, వానికింకొక ఉద్యోగము దొరుకుతుంది. కాని వాడిప్పుడు నా సేవతో తృప్తి పడవలను. వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే ఉండును. అవి ఎన్నటికీ నిండుకొనవు. వాని దృష్టినంతటిని నావైపు త్రిప్పవలెను. నాస్తికుల, దుర్మార్గుల సహవాసము విడవలెను. అందరి ఎడల అణుకువా నమ్రతలుండవలెను. నన్ను హృదయపూర్వకముగా పూజించవలెను. వాడిట్లు చేసినచో శాశ్వతానందము పొందును అని పలికెను. బాబా ప్రేమను వర్ణిస్తూ హేమాడ్ పంత్ ఒక రోహిలా కథ చెబుతున్నారు. ఈ రోహిలా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడుతుంది. పొడుగాటివాడుగా, పొడుగైన చొక్కా తొడిగినవాడుగా, బలవంతుడుగా కనిపించే రోహిలా అను ఒకడు బాబా కీర్తి విని ఆకర్షితుడై సిరిడీలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. రాత్రి మగళ్ళు ఖురానులోని కల్మాను చదువుచు అల్లాహు అక్బర్ అని ఆబోతు రంకివేయినట్లు బిగ్గరగా అరిచేవాడు. అందువలన పగలంతయు పొలములో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన సిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగము, అసౌకర్యము కలుగుతుండేది. కొన్నాళ్ల వరకు వారు దీన్ని నోర్చుకున్నారు. తుదకు ఆ బాధ భరించలేక బాబా వద్దకేగి రోహిలా అరుపులు ఆపమని బ్రతిమాలారు. బాబా వారి ఫిర్యాదును వినకపోవుటియేగాక వారిపై కోపించి వారి పనులు వారు చూసుకోవలసిందే గాని రోహిలా జోలికి పోవద్దని మందలించారు. రోహిలాకు ఒక దౌర్భాగ్యపు భార్య కలదని, ఆమె గయ్యాళి అని, ఆమె వచ్చి రోహిలాను తననో బాధ పెట్టుచున్నదని, రోహిలా ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయలేక ఊరుకుంటుందని బాబా చెప్పాడు. నిజంగా రోహిలాకు భార్యయే లేదు, భార్య అనగా దుర్బుద్ధి అని బాబా భావము. బాబాకు అన్నింటికంటే దైవ ప్రార్థనల యందు ఎంతో ప్రేమ. అందుకే రోహిలా తరపున వాదించి ఊరిలోని వారిని ఓపికతో ఉండమని, ఆ అసౌకర్యమును సహించమని, త్వరలో అది తగ్గుతుందని బాబా బుద్ధి చెప్పారు. బాబా యొక్క అమృతతుల్యమగు పలుకులు. ఒకనాడు మధ్యాహ్న ఆరతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోవుచున్నారు. అప్పుడు వారికి బాబా ఈ క్రింది చక్కని ఉపదేశాన్నిచ్చారు. మీరెక్కడ ఉన్నను, ఏమి చేయుచున్నను నాకు తెలియనని బాగుగా జ్ఞాపకముంచుకొనండి. నేనందరి హృదయాలను పాలించేవాడను, అందరి హృదయాలలో నివసించేవాడను. నేను ప్రపంచమందు గల చరాచర జీవకోటిని ఆవరించియున్నాను. ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిని నేనే. నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియ చాలకుడను నేనే, సృష్టి స్థితి లయకారకుడను నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారికే హానిగాని బాధగాని కలుగదు. నన్ను మరిచిన వారిని మాయ శిక్షించును. పురుగులు, చీమలు, తదితర దృశ్యమాన చరాచర జీవకోటి యంతయు నా శరీరమే, నా రూపమే. ఈ చక్కని అమూల్యమైన మాటలు విన్న వెంటనే నా మనస్సులో ఏ నౌకరీ కొరకు ప్రయత్నించకుండా గురుసేవలోనే నిమగ్నమవ్వాలని నిశ్చయించుకున్నాను. కాని అన్నా చించనీకర్ ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనస్సులోనే ఉన్నది. అది జరుగునా లేదా అని సందేహం కలుగుతుండేది. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనాయి. నాకొక సర్కారు ఉద్యోగం దొరికింది, కాని అది కొద్ది కాలం వరకే. ఆ తర్వాత వేరే పని ఏదియూ చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయు సమర్పించాను. ఈ అధ్యాయమును ముగించబోవు ముందు శ్రోతలకు నేను చెప్పునది ఏమనగా, బద్ధకము, నిద్ర, చంచల మనస్సు, దేహాభిమానము మొదలగు వాణిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలెను. వారి ప్రేమ సహజంగా ఉండవలెను. వారు భక్తి యొక్క రహస్యమును తెలుసుకుందురుగాక. ఇతర మార్గములు అవలంబించి అనవసరంగా అలసిపోవద్దు. అందరూ ఒకే మార్గములో పోవుదురుగాక, అనగా శ్రీ సాయి కథలను విందురుగాక. ఇది వారి అజ్ఞానమును నశింపజేయును, మోక్షమును సంపాదించి పెట్టును. లోభి ఎక్కడ ఉన్నప్పటికీ వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందే యుండునట్లు బాబాను కూడా అందరూ తమ హృదయాలలో స్థాపించుకుందురుగాక. 3వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 4వ అధ్యాయము. భగవద్గీత 4వ అధ్యాయమున 7-8 శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చియున్నారు. ధర్మము నశించినప్పుడు, అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు యుగ యుగములందు అవతరించెదను. ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులగు యోగులు, సన్యాసులు అవసరమొచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజులగు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు, శూద్రులు పై జాతుల వారి హక్కులను అపహరించినప్పుడు, మతగురువులను గౌరవించక అవమానించినప్పుడు, ఎవరునూ మతబోధలను లక్ష్యపెట్టనప్పుడు, జనులు నిషిద్ధాహారములు, మద్యపానములకు అలవాటు పడినప్పుడు, మతము పేరుతో కాని పనులు చేయునప్పుడు, వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించునప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు, సనాతనులు తమ మతాచారములు పాటించనప్పుడు, ప్రజలు ధనధార సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మరుచునప్పుడు, యోగీశ్వరులుద్భవించి వారి వాకాయ కర్మలచే ప్రజలను సవ్యమార్గమున పెట్టి వ్యవహారములు చక్కదిద్దుదురు. వారు దీపస్తంభముల వలె సహాయపడి మనము నడువవలసిన సన్మార్గమును సత్ప్రవర్తనమును నిర్దేశిస్తారు. ఈ విధముగనే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాభాయి, నామదేవు, జానాబాయి, గోర, గోణాయి, ఏకనాథుడు, తుకారాం, నరహరి, నర్సిభాయి, సజన్కసాయి, సంవతమాలి, రామదాసు మొదలుగా గల యోగులు వేర్వేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గాన్ని చూపారు. అదేవిధంగా సాయిబాబా కూడా సకాలమందు శిరిడీ చేరారు. పవిత్ర శిరిడీ క్షేత్రం అహమ్మద్నగరు జిల్లాలోని గోదావరి నది ప్రాంతాలు చాలా పుణ్యతమములు. ఎందుకనగా అచ్చట అనేక మంది యోగులు ఉద్భవించారు, నివసించారు. అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్. షిరిడీ గ్రామం అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందింది. కోపర్గాం వద్ద గోదావరి నది దాటి షిరిడీకి పోవలెను. నది దాటి 3 కోసులు పోయినచో నీమ్గావ్ వచ్చును. అచ్చటికి షిరిడీ కనిపించును. కృష్ణా తీరమందు గల గాంగాపురము, నరసింహవాడి, ఔదుంబర్ మొదలుగా గల పుణ్యక్షేత్రముల వలె షిరిడీ కూడా గొప్పగా పేరుగాల్చింది. పండరిపురమునకు సమీపాన గల మంగళ్ వేడాయందు భక్తుడగు దామాజీ, సజ్జన్గడియందు సమర్థ రామదాసు, నర్సోబావాడియందు శ్రీ నరసింహ సరస్వతి స్వామివార్లు వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి ఆ గ్రామాన్ని పవిత్ర పుణ్యక్షేత్రంగా మార్చారు. శ్రీ సాయి వల్లే షిరిడీ అనే గ్రామం పవిత్ర పుణ్యక్షేత్రమైంది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలిద్దాం. వారు కష్టతరమైన సంసారమును జయించిన వారు. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు, వైష్ణవ భక్తులకిల్లు వంటి వారు. ఉదార స్వభావులు, సారములోని సారాంశము వంటి వారు. నశించు వస్తువులందభిమానము లేనివారు. ఎల్లప్పుడూ ఆత్మసాక్షాత్కారమందే మునిగియుండెడివారు. భూలోకమందు గాని స్వర్గలోకమందు గాని గల వస్తువుల యందభిమానము లేనివారు. వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెడిది. గొప్పవారు, బీదవారు వారికి సమానమే. వారు మానావమానములు లెక్కించిన వారు కారు. అందరికీ వారు ప్రభువు. అందరితో కలిసిమెలిసి ఉండెడివారు. ఆటలు ఆడెడివారు, పాటలు వినుచుండెడివారు. కాని సమాధి స్థితి నుండి మరలు వారు కారు. ఎల్లప్పుడూ అల్లా నామము నుచ్చరించుచుండెడివారు. ప్రపంచమంతా మేలుకొనినప్పుడు వారు యోగనిద్ర ఎందుండెడివారు. లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో నుండెడివారు. వారి అంతరంగము లోతైన సముద్రం వలె ప్రశాంతము. వారి ఆశ్రమము, వారి చర్యలు ఇదమిత్తముగా నిశ్చయించుటకు వీలు కానివి. ఒకచోటనే కూర్చుండి ఉన్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీయూ వారికి తెలియను. సాయి దర్బారు ఘనమైనది. నిత్యము వందల కొలది కథలు చెప్పునప్పటికీ మౌనము తప్పెడివారు కారు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకుని నిలిచేవారు. లేదా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము లెండీ తోట వైపు గాని చావడి వైపు గాని పచార్లు చేయుచుండెడివారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే మునిగియుండెడివారు. సిద్ధపురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించువారు. అణుకువ, నమ్రత కలిగి అహంకారము లేక అందరినీ ఆనందింపజేయువారు. అట్టివారు శ్రీ సాయిబాబా. సిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యం పొందింది. జ్ఞానేశ్వర్ మహారాజ్ అలందిని వృద్ధి చేసినట్లు, ఏకనాథుడు పైఠాన్ను వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా సిరిడీని వృద్ధి చేశాను. సిరిడీలోని గడ్డి రాళ్ళు పుణ్యం చేసుకున్నవి. ఏలయనగా బాబా పవిత్ర పాదములను తాకి వారి పాదధూళి తలపై వేసుకొనగలిగినవి. సిరిడీ మా వంటి భక్తులకు పండరీపురము, జగన్నాథము, ద్వారక, కాశీ, రామేశ్వరము, బదరీ కేదార్, నాసిక్, త్రయంబకేశ్వరం, ఉజ్జయిని, మహాబలేశ్వరం, గోకర్ణముల వంటిదయ్యింది. సిరిడీ సాయిబాబా స్పర్శయే మాకు వేద పారాయణ తంత్రము. అది మాకు సంసార బంధముల సన్నగిల చేసి యాత్మ సాక్షాత్కారమును సులభ సాధ్యం చేస్తుంది. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనంగా ఉండేది. వారితో సంభాషణ మా పాపాలను తొలగించేది. త్రివేణి సంగమంలో స్నానఫలము వారి పాదసేవ వలననే కలిగేది. వారి పాదోదకము మా కోరికలను నశింపజేయుచుండెడిది. వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా ఉండేది. వారి ఊది ప్రసాదము మమ్ము పావనము చేసేది. వారు మా పాలిటి శ్రీకృష్ణుడుగా, శ్రీరాముడుగా ఉండి ఉపశమనము కలిగించేవారు. వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ద్వంద్వాతీతులు. వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా నుండేవారు. సిరిడీ వారి కేంద్రమైనను వారి లీలలు దేశమంతా వ్యాపించాయి. భక్తులు అన్ని దేశముల నుండి సిరిడీ చేరి వారిని దర్శించి వారి ఆశీస్సులు పొందేవారు. వారి దర్శన మాత్రముననే భక్తుల మనస్సులు వెంటనే శాంతి వహించుచుండెడివి. పండరీపురమందు విఠల్ రకుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగేడి ఆనందము సిరిడీలో దొరుకుతుండేది. ఇది అతియోశక్తి కాదు. ఈ విషయమును గూర్చి ఒక వృద్ధ భక్తుడు చెప్పినది గమనించండి. 95 సంవత్సరాల వయస్సు గల గౌలీబువ అను వృద్ధ భక్తుడు ప్రతి సంవత్సరం పండరీయాత్ర చేసేవాడు. 8 మాసాలు పండరీపురమందు, మిగిలిన 4 మాసాలు అనగా ఆషాఢము మొదలు కార్తీకము వరకు గంగానది ఒడ్డున ఉండేవారు. తోడుగా ఒక శిష్యుని తీసుకుని ప్రతి సంవత్సరము పండరీయాత్ర చేసుకుని సిరిడీ సాయిబాబా దర్శనమునకై సిరిడీ వచ్చేవాడు. అతడు బాబాను మిగులు ప్రేమించేవాడు. అతడు బాబా వైపు చూచుచూ ఇట్ల నిడివాడు, వీరు పండరీనాథుని అవతారమే, అనాథల కొరకు బీదల కొరకు వెలసిన కారుణ్యమూర్తి. గౌలీబువ విఠోబాదేవుని ముసలి భక్తుడు. పండరీయాత్ర ఎన్నిసార్లో చేశాడు. వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణ పరిచారు. సాయిబాబాకు భగవన్నామ స్మరణయందును సంకీర్తనయందును మిక్కిలి ప్రీతి. వారెల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా అల్లా ఏ యజమాని అని తెలిచేవారు. 7 రాత్రింబగళ్ళు భగవన్నామస్మరణ చేయించుచుండెడివారు. దీనినే నామసప్తాహమందురు. బాబా ఒకప్పుడు దాసగణు మహారాజును నామసప్తాహం చేయమని ఆజ్ఞాపించిరి. సప్తాహము ముగియనాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్దానమిచ్చినచో నామసప్తాహము సలిపెదనని దాసుగణు జవాబు చెప్పెను. బాబా తన గుండిపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును, కాని భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలెను. ఠాకూర్నాథు యొక్క ఠాకూరు పట్టణము, విఠల్ యొక్క పండరీపురము, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా సిరిడీలోనే ఉన్నవి. ఎవరునూ ద్వారకకు పోవలసిన అవసరం లేదు. విఠలుడు ఇక్కడనే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించునప్పుడు విఠలుడు ఇక్కడనే అవతరిస్తాడు అన్నారు. సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడు ఈ క్రింది విధంగా దర్శనమిచ్చాడు. కాకాసాహెబ్ దీక్ష ధ్యానంలో మునిగినప్పుడు విఠలుడు ఆయనకి కనిపించాడు. కాకా మధ్యాహ్న హారతి కొరకు బాబా వద్దకు పోగా తేట తెల్లముగా కాకాను చూసి బాబా ఇట్లడిగాడు, విఠల్ పాటిల్ వచ్చినాడా? నీవు వానిని జూచితివా? వాడు మిక్కిలి పారుబోతు, వానిని దృఢముగా పట్టుకొనుము. ఏమాత్రం అజాగ్రత్తగా నున్నను తప్పించుకుని పారిపోవును అన్నాడు. ఇది ఉదయం జరిగింది. మధ్యాహ్నం ఎవడో పటములు నమ్మువాడు 25-30 విఠోబా చిత్రపటములను అమ్మకమునకు తెచ్చాడు. ఆ పటము సరిగ్గా కాకాసాహెబ్ ధ్యానంలో చూసిన దృశ్యముతో పోలియున్నది. దీనిని చూచి బాబా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకుని కాకాసాహెబ్ ఆశ్చర్య ఆనందాల్లో మునిగిపోయాడు. విఠోబా పటమునొకటి కొని పూజామందిరంలో నుంచుకున్నాడు. భగవంతరావు క్షీరసాగరుని కథ. విఠల పూజ యందు బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడింది. భగవంతరావు తండ్రి విఠోభా భక్తుడు, పండరీపురానికి నియమంగా యాత్ర చేసేవాడు. ఇంటి వద్ద కూడా విఠోభా ప్రతిమనుంచి దానిని పూజించేవాడు. అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును మానాడు. భగవంతరావు సిరిడీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకుని, వీని తండ్రి నా స్నేహితుడుగాన వీనినిచ్చటకు ఈడ్చుకుని వచ్చి తిని, వీడు ఎన్నడూ నైవేద్యము పెట్టలేదు, నన్నును విఠలను కూడా ఆకలితో మార్చినాడు, అందుచేత వీనినిక్కడకు తెచ్చి తిని వీడు చేయునది తప్పని బోధించి చీవాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసెదను అన్నారు. ప్రయాగ క్షేత్రంలో దాసగణు స్నానం. గంగా యమునలు కలయ్యచోటునకు ప్రయాగ అని పేరు. ఈ సంగమంలో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకం. అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడచ్చటికి పోయి స్నానమాడుతారు. ఒకనాడు దాసుగణు కూడా ప్రయాగ పోయి అచ్చట సంగమంలో స్నానము చేయవలనని మనస్సులో తలుచుకున్నాడు. బాబా వద్దకేగి అనుమతి నిమ్మని అర్థించాడు. అందుకు బాబా, గణు అంత దూరము పోవలసిన అవసరమే లేదు, మన ప్రయాగ ఇచ్చటనే కలదు, నా మాటలు విశ్వసింపుము అన్నారు. ఇట్లనునంతలో ఆశ్చర్యములన్నింటికంటే ఆశ్చర్యకరమైన వింత జరిగింది. దాసుగణు మహారాజ్ బాబా పాదాలపై శిరస్సు నుంచిన వెంటనే బాబా రెండు పాదముల బొటన వ్రేళ్ల నుండి గంగా యమునా జలములు కాలువలుగా పారాయి. ఈ చమత్కారమును చూచి దాసుగణు ఆశ్చర్యచకితుడయ్యాడు. భక్త్యావేశాలతో మైమరిచాడు. ఆయన కన్నులు ఆనందాశ్రువులతో నిండిపోయాయి. అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేశం శ్రీ సాయి లీలాగాన రూపంగా వెలువడింది. సాయిబాబా తల్లిదండ్రులను గురించి గాని, జన్మము గురించి గాని, జన్మస్థానాన్ని గురించి గాని ఎవరికీ ఏమీయూ తెలియదు. ఎందరో ఎన్నోసార్లు ఈ విషయములు కనుగొనుటకు ప్రయత్నించారు. పలుసార్లు ఈ విషయముగా బాబాను ప్రశ్నించారు గాని ఇట్టి సమాధానము, సమాచారము పొందలేకపోయారు. నామదేవుడు, కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు. ముత్యపు చిప్పలలో చిన్న పాపల వలె లభించారు. నామదేవుడు భీమారది నదీ తటమున గోణాయికి కనిపించాడు. కబీరు భాగీరథీ నదీ తటమున తమాలకు కనిపించాడు. అట్టిదే సాయి జన్మ వృత్తాంతం. భక్తుల కొరకు బాబా 16 ఏళ్ల బాలుడుగా సిరిడీలోని వేప చెట్టు కింద అవతరించాడు. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించేవాడు. బాబా స్వప్నావస్థ ఎందైనను ప్రపంచ వస్తువులను కాంక్షించేవాడు కాడు. ఆయన మాయను తన్నాడు. ముక్తి బాబా పాదాలను సేవించేది. నానా చోబ్దార్ తల్లి మిక్కిలి వృద్ధురాలు ఆమె బాబానిట్లు వర్ణించింది. ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆసనములో నుండేవాడు. శీతోష్ణములను లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపమాచరించుట సమాధిలో మునుగుట చూచి ఆనాడు ఆ గ్రామస్తులంతా ఆశ్చర్యపోయేవారు. ఆ బాలుడు పగలు ఎవరితో కలిసిడివాడు కాదు, రాత్రి ఎందెవరికీ భయపడేవాడు కాదు. చూచిన వారు ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడెక్కడ నుండి వచ్చినాడని అడగసాగిరి. అతని రూపు, ముఖలక్షణములు చాలా అందముగా నుండేవి. చూచిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులయ్యేవారు. ఆయన ఎవరి ఇంటికి పోకుండా ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చునేవాడు. పైకి చిన్న బాలుని వలె కనిపించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే. నిర్వ్యామోహము రూపుదాల్చిన అతని గూర్చి ఎవరికీ ఏమీ తెలియకున్నది. ఒకనాడు ఖండోబాదేవుడొకని ఆవేశించగా ఈ బాలుడెవడని అందరూ ప్రశ్నించిరి. వాని తల్లిదండ్రులెవరని, ఎచ్చట నుండి వచ్చినాడని అడిగారు. ఆ ఖండోబా గణము ఒక స్థలమును చూపి గడ్డపారను తీసుకుని వచ్చి అచ్చట త్రవ్వమనెను. అట్లు త్రవ్వగా కొన్ని ఇటుకలు, వాని దిగువన వెడల్పు రాయి ఒకటి కనిపించింది. ఆ బండను తొలగించగా క్రిందలొక సందు కనిపించింది. అచ్చట నాలుగు దీపాలు వెలుగుతున్నాయి. ఆ సొరంగము ద్వారా ముందుకు పోగా అచ్చట ఒక భూగృహము కనిపించింది. అందులో గోముఖ నిర్మాణాలు, కర్రబల్లలు, జపమాలలు కనిపించాయి. ఈ బాలుడచ్చట 12 సంవత్సరాలు తపస్సును అభ్యసించినని ఖండోబా చెప్పాడు. పిమ్మట కుర్రవాణిని విషయం గురించి ప్రశ్నించగా వారులను మరిపించుచూ అది తన గురుస్థానమనియు వారి సమాధి అచ్చట కలదు కావున దానిని కాపాడవలనని చెప్పాడు. వెంటనే దానినప్పటి వలె మూసివేసిరి. అశ్వత్థ ఉదంబర వృక్షముల వలె వేప చెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించేవాడు. మహల్సాపతి తదితర సిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారాలు చేసేవారు. సిరిడీలోని 3 వసతి గృహములు వేప చెట్టును, దాని చుట్టూ ఉన్న స్థలాన్ని హరివినాయక సాటే అనువాడుకుని సాటేవాడాయను ఒక పెద్ద వసతి గృహాన్ని నిర్మించాడు. ఆ రోజుల్లో సిరిడీకి పోయిన భక్త మండలికి అది ఒక్కటే నివాస స్థలం. వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు నిర్మించారు, మెట్లను కట్టారు. మెట్ల దిగువన ఒక గూడు వంటిది కలదు. భక్తులు మండపముపై ఉత్తరాభిముఖంగా కూర్చునేవారు. ఎవరు ఇచ్చట గురు శుక్రవారాలు ధూపము వేసెదరో వారు బాబా కృప వల్ల సంతోషంగా ఉండేవారు. ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మత్తునకు సిద్ధంగా ఉండేది. తగిన మార్పులు, మరమ్మత్తులు సంస్థానం వారు చేశారు. కొన్ని సంవత్సరాల పిమ్మట దీక్షిత్ వాడాయను పేర ఇంకొక వసతి గృహం కట్టబడింది. న్యాయవాది అయిన కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండుకు వెళ్ళాడు. అచ్చట రైలు ప్రమాదాన కాళ్ళు కుంటుపడింది. అది ఎంత ప్రయత్నించినను బాగు కాలేదు. తన స్నేహితుడగు నానాసాహెబ్ చందోర్కర్తో సిరిడీ సాయిబాబాను దర్శించాడు. 1909వ సంవత్సరమున కాకా సిరిడీకి వచ్చాడు. బాబా దర్శన మాత్రమున అమితానందభరితుడై సిరిడీలో నివసించుటకు నిశ్చయించుకున్నాడు. కాళ్ళు కుంటితనము కన్నా తన మనస్సులోని కుంటితనమును తీసివేయమని బాబాను ప్రార్థించాడు. తన కొరకు ఇతర భక్తులకు పనికి వచ్చునట్లు ఒక వాడాని నిర్మించాడు. 1910వ సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖున ఈ వాడా కట్టుటకు పునాది వేశారు. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. 1, దాదాసాహెబ్ కాపర్డేకు చిరిడీ నుండి తన ఇంటికి పోవుటకు బాబా అనుమతి లభించింది. 2, చావడిలో రాత్రి ఆరతి అనగా సేజ్ ఆరతి ప్రారంభమైంది. దీక్షిత్ వాడా పూర్తి కాగానే 1911వ సంవత్సరంలో శ్రీరామనవమి శుభ సమయంలో శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేశారు. ఆ తరువాత కోటీశ్వరుడైన నాగపూర్ నివాసి శ్రీమాన్ గోపాలరావు బూటి మరి ఒక పెద్ద రాతి మేడను నిర్మించాడు. అతడు చాలా ధనాన్ని దీని కొరకు వెచ్చించాడు. ఖర్చు పెట్టిన డబ్బంతయు నిజంగా సార్థకమయ్యింది. ఎందుకనగా బాబాగారి భౌతిక శరీరం ఇందులోనే సమాధి చేయబడింది. దీనిని సమాధి మందిరమని పిలుస్తారు. ఈ స్థలంలో మొట్టమొదట పూలతోట ఉండేది. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోసేవాడు. ఈ విధంగా 3 వసతి గృహాలు సిరిడీలో కట్టబడ్డాయి. అంతకుముందు ఇక్కడ ఒక్క వసతి గృహం కూడా లేకుండేది. అన్నిటికంటే సాటేవాడ మొదటి రోజులలో అందరికీ చాలా ఉపయోగపడేది. 4వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 5వ అధ్యాయము. పెండ్లివారితో కలిసి బాబా తిరిగి సిరిడీకి వచ్చుట. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అనే గ్రామం కలదు. అచ్చట ధనికుడగు మహమ్మదీయుడొకడుండేవాడు. అతని పేరు చాంద్ పాటిల్. ఔరంగాబాదు పోవుచుండగా అతని గుర్రం తప్పిపోయింది. 2 మాసాలు ఎంత వెతికినను దాని ఆచూకీ తెలియలేదు. చాంద్ పాటిల్ చాలా నిరాశ చెంది భుజముపై జీను వేసుకుని ఔరంగాబాదు నుండి ధూప్ గ్రామానికి నడిచి వెళుతూ దారిలో ఒక మామిడి చెట్టు క్రింద ఒక వింత పురుషుని దర్శించాడు. అతడు తలపై టోపీ, పొడుగైన చొక్కా ధరించియున్నాడు. చంకలో సట్కా పెట్టుకుని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచున్నాడు. దారి వెంట పోవు చాందుపాటీలను చూచి అతనిని పిలిచి చిలుము త్రాగి కొంత తడవు విశ్రాంతి కొనమని పిలిచాడు. జీను గురించి ప్రశ్నించాడు. అది తాను పోగొట్టుకునిన గుర్రముదని చాంద్ పాటిల్ బదులు చెప్పాడు. ఆ వింత వ్యక్తి నవ్వుతూ ఆ దగ్గరలోనున్న కాలవ ప్రక్కన వెదకమని చెప్పాడు. అతడతడికి పోయి గడ్డి మేయుచున్న తన గుర్రమును చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఈ ఫకీరు సాధారణ మనుజుడు కాడని, గొప్ప ఔలియా అనగా సిద్ధపురుషుడు అయి ఉండవచ్చునని అనుకుని గుర్రమును తీసుకుని ఫకీరు వద్దకు వచ్చాడు. అక్కడ చిలుము తయారుగా ఉంది. కాని చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉన్నది. ఫకీరు సటకాను భూమిలో గుచ్చగా నిప్పు వచ్చింది. మరలా అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చింది. ఫకీరు గుడ్డ ముక్కన నీటితో తడిపి నిప్పుతో చిలుము వెలిగించాడు. ఆ విధంగా సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తర్వాత చాందుపాటిల్ కందించాడు. ఇదంతయు చూచి చాందుపాటిల్ ఆశ్చర్యచకితుడయ్యాడు. ఫకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాందుపాటిల్ వేడుకున్నాడు. ఆ మరుసటి దినమే ఆ ఫకీరు పాటిల్ ఇంటికి పోయి అచ్చట కొంతకాలమున్నాడు. ఆ పాటిల్ ఆ గ్రామానికి మునసవు. అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించింది. పెండ్లి కూతురుది సిరిడీ గ్రామం. అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకుని పాటిల్ సిరిడీ ప్రయాణమయ్యాడు. పెండ్లివారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరాడు. ఎట్టి చిక్కులు లేకుండా వివాహం జరిగిపోయింది. పెండ్లివారు దూప్ గ్రామానికి తిరిగి వెళ్లారు. కాని ఫకీరు మాత్రం సిరిడీలో ఆగి అచ్చటనే స్థిరంగా నిలిచాడు. పెండ్లివారు సిరిడీ చేరగానే ఖండోబా మందిరానికి సమీపానున్న భక్త మహల్సాపతి గారి పొలంలోనున్న ఒక మరిచెట్టు క్రింద బస చేశారు. ఖండోబా మందిరానికి తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచారు. బండ్లలోనున్నవారు ఒకరి తర్వాత ఒకరు దిగుతున్నారు. ఫకీరు కూడా బండి దిగాడు. బండి దిగుచున్న యువ ఫకీరును చూసి భక్త మహల్సాపతి రండి సాయి అని స్వాగతించాడు. తక్కినవారు కూడా ఆయనను సాయి అని పిలవనారంభించారు. అది మొదలగా వారు సాయిబాబాగా ప్రఖ్యాతులైనారు. సాయిబాబా సిరిడీలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకున్నాడు. బాబా సిరిడీకి రాక పూర్వమే దేవీదాసు అను యోగి సిరిడీలో ఎన్నో సంవత్సరాల నుండి నివసించేవాడు. సాయిబాబా అతని సహవాసాన్ని ఇష్టపడ్డాడు. అతనితో కలిసి కొంతకాలం మారుతీ మందిరంలోను చావడిలోనూ ఉండేవాడు. కొంతకాలం ఒంటరిగా ఉండేవాడు. ఇంతలో జానకీదాసు గోసావి అను ఇంకొక యోగి అతడికి వచ్చాడు. బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండేవారు. లేదా బాబా ఉండే చోటుకు జానకీదాసే వచ్చేవాడు. అదేవిధంగా పుణతాంబే నుండి ఒక వైశ్య యోగి సిరిడీకి తరచుగా వచ్చేవాడు. ఆయన గృహస్థుడు, పేరు గంగాగీరు. ఒకనాడు బాబా స్వయంగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోస్తూ ఉండడం చూచి అతడు సిరిడీ గ్రామస్తులతో ఇలా అన్నాడు, ఈ మణి ఇచ్చటుండుటచే సిరిడీ పుణ్యక్షేత్రమైంది. ఈయన ఈనాడు కుండలతో నీళ్లు మోయుచున్నాడు. కాని ఇతడు సామాన్య మానవుడు కాడు. ఈ నేల నిజముగా పుణ్యం చేసుకున్నది. కనుకని సాయిబాబా అనే ఈ మణిని రాబట్టుకున్నది అని తెలియజేశాడు. ఏవలా గ్రామంలోనున్న మఠంలో ఆనందనాథుడనే యోగి పొంగవుడుండేవాడు. అతడు అక్కల కోట్కర్ మహారాజ్ గారి శిష్యుడు. అతడు ఒకనాడు సిరిడీ గ్రామ నివాసులతో బాబాను చూడడానికి వచ్చాడు. అతడు సాయిబాబాను చూచి, ఈయన యొక్క అమూల్యమైన రత్నం సామాన్య మానవుని వలె కనిపించుచున్నప్పటికీ ఇతను మామూలు రాయి వంటివాడు కాదు. ఈయనొక అమూల్య వజ్రము. ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు అంటూ ఆనందనాథుడు తిరిగి యవలా వెళ్ళాడు. ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి. బాబా దుస్తులు, వారి నిత్య కృత్యములు. యవ్వనమునందు బాబా తమ తల వెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెంచుచుండేవాడు. పహిల్వాను వలె దుస్తులు వేసుకునేవారు. సిరిడీకి 3 మైళ్ల దూరంలోనున్న రహతాకు పోయినప్పుడు బంతి, గన్నేరు, నిత్యమల్లి మొక్కలు తీసుకువచ్చి నేలను చదును చేసి వానిని నాటి నీళ్లు పోస్తూ ఉండేవాడు. అనుదినము వామన్ తాత్య అనే కుమ్మరి బాబాకు కాల్చని 2 పచ్చికుండలను ఇచ్చుచుండేవాడు. బాబా స్వయంగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని ఆ పచ్చికుండలలో తోడి భుజంపై మోసుకుని తెచ్చి మొక్కలకు పోసిడివారు. సాయంకాలం ఆ కుండలను వేప చెట్టు మొదట బోర్లించేవారు. కాల్చని ఒకటొచ్చి అవి వెంటనే విరిగి ముక్కల ముక్కలగుచుండేవి. ఇట్లు 3 సంవత్సరాలు గడిచాయి. సాయిబాబా కృషి వలన ఆ ప్రదేశం ఒక పొలతోటగా మారింది. ఆ స్థలంలోనే ఇప్పుడు బాబా సమాధి మందిరం ఉన్నది. దానిని దర్శించేందుకొరకే అనేక మంది భక్తులు విశేషంగా శిరిడీకి పోవుచున్నారు. వేప చెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతం. అక్కలకోట మహారాజు గారి భక్తుడు భాయి కృష్ణజీ ఆలీ బాక్కర్. ఇతడు అక్కలకోట మహారాజు గారి చిత్రపటాన్ని పూజించేవాడు. అతడొకప్పుడు చోలాపూరు జిల్లాలోని అక్కలకోట గ్రామానికి పోయి మహారాజు గారి పాదుకలు దర్శించి పూజించవలెనని సంకల్పించాడు. అతడచ్చటికి పోకమునిపే స్వప్నంలో ఆ మహారాజ్ దర్శనమిచ్చి ఇట్లు సెలవిచ్చాడు. ప్రస్తుతము శిరిడీ నా నివాస స్థలము, అచ్చటికి పోయి నీ పూజ వనరింపుము. ఆ స్వప్నాన్ని కనగానే అక్కలకోట పోవలనన్న తన నిర్ణయాన్ని మార్చుకుని భాయి కృష్ణజీ శిరిడీ చేరి బాబాను పూజించి అచ్చటనే 6 మాసాలు ఆనందంతో గడిపాడు. దీని జ్ఞాపకార్థం పాదుకలు చేయించి శ్రావణమాసంలో 1 శుభదినమున వేప చెట్టు కింద ప్రతిష్ఠ చేయించాడు. ఇది శక సంవత్సరం 1834 శ్రావణమాసంలో జరిగింది. దాదా కేల్కర్, ఉపాసినీ బాబా అను వారు పూజను శాస్త్రోక్తంగా జరిపారు. దీక్షిత్యను బ్రాహ్మణుడు పాదుకల నిత్య పూజకు నియమింపబడ్డాడు. దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సగుణ్మేరు నాయక్కు అప్పగించబడింది. ఈ కథ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఠాణే వాస్తవ్యుడైన శ్రీ బివి దేవ్ బాబాకు గొప్ప భక్తుడు. వీరు మామల్తదారుగా పదవీ విరమణ చేశారు. వేప చెట్టు కింద ప్రతిష్ఠించబడిన పాదుకలకు సంబంధించిన వివరములన్నీ సగుణమేరు నాయక్ మరియు గోవింద కమలాకర దీక్షితుల నుండి సేకరించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీలా మాసపత్రికలో ఈ రీతిగా ప్రచురించారు. 1912 బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొఠారే అనునతడు శిరిడీకి వచ్చాడు. వానితో బాటుగా అతని కాంపౌండర్ మరియు అతని మిత్రుడైన భాయి కృష్ణజీ ఆలీబాకర్ శిరిడీకి వచ్చారు. శిరిడీలో వారు సగుణమేరు నాయక్కు, జీకే దీక్షితుకు సన్నిహితులైనారు. అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణ వశాత్తు బాబా ప్రప్రథమమున శిరిడీ ప్రవేశించి వేప చెట్టు క్రింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థంగా బాబా పాదుకలు ఆ వేప చెట్టు క్రింద ప్రతిష్ఠించవలెనని నిశ్చయించుకున్నారు. పాదుకలను రాతితో చెక్కించుటకు నిర్ణయించారు. ఈ సంగతి డాక్టర్ రామారావు కుటారేకి తెలిసినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించెదరని భాయి కృష్ణజీ మిత్రుడైన కాంపౌండర్ సలహా ఇచ్చాడు. అందరూ ఈ సలహాకు సమ్మతించిరి. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్లిన డాక్టరు గారికి ఈ విషయం తెలియపరిచిరి. వారు వెంటనే మరలా శిరిడీ వచ్చి పాదుకల నమూనా వ్రాయించారు. ఖండోబా మందిరమందున్న ఉపాసినీ మహారాజు వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకల నమూనాను చూపించారు. శ్రీ ఉపాసిని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము, శంఖము, చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని, వేప చెట్టు గొప్పతనాన్ని తెలుపు ఈ క్రింది శ్లోకాన్ని కూడా చెక్కించమన్నారు. సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్య ప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసిని సలహాలను ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కంపౌండర్ ద్వారా పంపారు. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించాడు. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకుని ఖండోబా మందిరం నుండి ద్వారకామయి వరకు ఉత్సవంతో వచ్చారు. బాబా పాదుకలను స్పృశించి అవి భగవంతుని పాదుకలని తెలిపి వారిని వేప చెట్టు మూలమున ప్రతిష్ఠించమని ఆదేశించాడు. ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తాసేట్ అనే పార్సీ భక్తుడొకడు మనీయార్డర్ ద్వారా 25 రూపాయలు పంపియున్నాడు. బాబా ఆ పైకము పాదుకా ప్రతిష్ఠకు ఖర్చు నిమిత్తం ఇచ్చాడు. మొత్తం 100 రూపాయలు ఖర్చైనవి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేశారు. మొదటి 5 సంవత్సరాలు జీకే దీక్షిత్ ఈ పాదుకలకు పూజ చేశాడు. ఆ తరువాత లక్ష్మణ్ కచేశ్వర్ జాకడే అనే బ్రాహ్మణుడు పూజ చేస్తూ ఉండేవాడు. మొదటి 5 సంవత్సరములు నెలకు 2 రూపాయలు చొప్పున డాక్టర్ కొటారే దీపపు ఖర్చు నిమిత్తం పంపుచుండేవాడు. పాదుకల చుట్టూ కంచె కూడా పంపాడు. ఈ కంచెయు పైకప్పును కోపర్గాం స్టేషన్ నుండి సిరిడీకి తెచ్చుటకు ఖర్చు సగుణమేర్ నాయక్ ఇచ్చాడు. మొట్టమొదట భాయి కృష్ణజీ అక్కల్ కోటకర మహారాజ్ భక్తుడు. 1912 సంవత్సరంలో వేప చెట్టు కింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కల్ కోటకు పోవుచు మార్గమధ్యమున సిరిడీ యందు దిగాడు. బాబా దర్శనము చేసిన తర్వాత అక్కలకోట గ్రామానికి పోవాలననుకుని బాబా వద్దకేగి అనుమతినడిగాడు. బాబా ఇట్లన్నాడు, అక్కల్కోటలో ఏమున్నది, అక్కడికెందుకు పోయేదవు, అక్కడ ఉండే మహారాజ్ ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు, వారే నేను అన్నారు. అది విని బాలకృష్ణజీ అక్కల్కోట వెళ్ళుటం మానుకున్నాడు. పాదుకల స్థాపన తర్వాత అనేక పర్యాయాలు సిరిడీ యాత్ర చేశాడు. సిరిడీ గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక. అచ్చట మొహియుద్దీన్ తంబోళి అనువాడు తరచుగా కుస్తీలు పట్టేవాడు. వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టారు. అందులో బాబా ఓడిపోయాడు. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకున్నాడు. లంగోటి బిగించుకుని పొడవాటి చొక్కాను తొడిగి నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు. ఒక గోనె ముక్కపై కూర్చునడివారు. చింకి గుడ్డలతో సంతృష్టి చెందడివారు. రాజ్యభోగము కంటే దారిద్ర్యమే మేలని నుడివేవారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవాడు. గంగాగీరు కూడా కుస్తీలియందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యం కలిగింది. అదే సమయంలో దేహమును దమించి దేవుని సహవాసము చేయమని ఒక అశరీరవాణి అతనికి వినిపించింది. అప్పటి నుండి గంగాగీరు సంసారాన్ని విడిచిపెట్టాడు. ఆత్మసాక్షాత్కారం కొరకు పాటుపడ్డాడు. పుణతాంబే దగ్గర నదియొడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసిస్తూ ఉన్నాడు. సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరిగేవారు కారు. ఎవరితోనూ తమంతట తాము మాట్లాడేవారు కారు. ఎవరైనా ఏదైనా అడిగినను ఆ అడిగిన దానికి మాత్రమే జవాబిచ్చేవారు. దినములో ఎక్కువ భాగము వేప చెట్టు నీడయందు, అప్పుడప్పుడు ఊరి అవతల ఉన్న కాలవ యుడ్డున గల తుమ్మ చెట్టు నీడన కూర్చునేవారు. సాయంకాలం ఊరకనే కొంత దూరం నడిచేవారు. ఒక్కొక్కసారి నీమ్గాం పోవుచుండేవారు. నీమ్గాంలో బాబాసాహెబ్ త్రయంబక్జీ డేంగ్లే అనునతని ఇంటికి తరచూ పోవువారు. బాబాసాహెబ్ డేంగ్లే ఎందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబ్. అతడు 2 వివాహాలు చేసుకున్నను సంతానం కలుగలేదు. బాబాసాహెబ్ డేంగ్లే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపాడు. బాబా అనుగ్రహం చే నానాసాహెబ్కు పుత్ర సంతానం కలిగింది. అప్పటి నుంచి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండాలుగా రాసాగారు. వారి కీర్తి అంతటను వెల్లడి అయింది. అహ్మద్నగర్ వరకు వ్యాపించింది. అక్కడ నుండి నానాసాహెబ్ చందోర్కర్, కేశవ్ చిదంబర్ మొదలగు వారు అనేక మంది సిరిడీకి వచ్చుట ప్రారంభించారు. దినమంతయు బాబాను భక్తులు చుట్టియుండెడివారు. రాత్రులందు బాబా పాడుబడిన పాత మసీదునందు శయనించేవాడు. పొగ పీల్చుకును చిలుంగొట్టము, కొంత పొగాకు, ఒక రేకు డబ్బా, కఫ్ని, తలగుడ్డ, ఎల్లప్పుడూ దగ్గర నుంచుకున్న సటకా మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామానులు. తలపైనొక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలిబెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వేలాడునట్లు వేసుకునేవారు. తమ దుస్తులను వారముల తరబడి ఉతకకుండా నుంచేవారు. చెప్పులను తొడిగేవారు కారు. దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చునేవారు. కఫ్నీ కింద లంగోటీ కట్టుకుని వారు చలిని కాచుకునుటకు దునికెదురుగా కొయ్య చేపట్టుపై తన ఎడమచేతి నానించి దక్షిణాభిముఖంగా కూర్చునేవారు. ఆ ధునిలో అహంకారాన్ని, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు. మసీదులో రెండు గదుల స్థలం మాత్రమే ఉండేది. భక్తులందరూ అచటనే బాబాను దర్శించేవారు. 1912 సంవత్సరం తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడ్డాయి. పాత మసీదును మరామత్తు చేసి నేలపైన నగిషీరాళ్లు తాపన చేశారు. బాబా ఈ మసీదుకు రాక పూర్వము తకియాలో చాలా కాలం నివసించారు. బాబా తమ కాళ్లకు చిన్న గజ్జెలు కట్టుకుని సొగసుగా నాట్యం చేసేవారు. భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు. సాయిబాబాకు దీపములన్న చాలా ఇష్టం. ఊరిలో నూనెను విక్రయించు షావుకారులను నూనె అడిగి తెచ్చి మసీదునందు రాత్రి అంతయు దీపాలు వెలిగించేవారు. కొన్నాళ్లు ఇట్లు జరిగింది. ఒకనాడు నూనె ఇచ్చు దుకాణదారులందరూ కూడబలుక్కుని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకున్నారు. బాబా వారి దుకాణాలకు ఎప్పటి వలె పోగా నూనె లేదని పలికారు. బాబా కలత చెందక వట్టి ఒత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టియుంచారు. నూనె వ్యాపారులు ఆసక్తితో ఇదంతయు గమనిస్తున్నారు. అడుగున రెండు మూడు నూనె చుక్కలు మిగిలి ఉన్న తమ రేకు డబ్బాల్లో నీటిని పోసి కలయబెట్టి ఆ నీటిని కూడా బాబా త్రాగివేశారు. ఈ విధంగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషాన్ని కూడా పానం చేసిన పిమ్మట మరలా డబ్బాతో నీరు తీసుకుని ఆ నీటిని ప్రమిదలలో నింపాడు. దూరముగా నిలచి పరీక్షించుచున్న దుకాణదారులు ఆశ్చర్యపోయేటట్లు ప్రమిదలన్నీ తెల్లవారుదాకా చక్కగా వెలిగాయి. ఇదంతయూ చూచి ఆ షావుకారులు పశ్చాత్తాపడి బాబాను మన్నింపు కోరారు. బాబా వారిని క్షమించి ఇకపైనైనను సత్యము నంటిపెట్టుకునుడని హితువు చెప్పి పంపివేశారు. పైన వివరించిన కుస్తీ జరిగిన 5 తర్వాత అహ్మద్నగర్ నుండి జౌహర్ ఆలీ అను ఫకీరొకడు శిష్యులతో రహతా వచ్చాడు. వీరభద్ర మందిరానికి సమీపనున్న స్థలంలో దిగాడు. ఆ ఫకీరు బాగా చదువుకున్నవాడు. ఖురానంతయూ వల్లించగలడు. మధుర భాషణుడు. ఆ ఊరిలోని భక్తులు వచ్చి వానిని సన్మానించుచు గౌరవముతో చూచేవారు. వారి సహాయముతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గా అను గోడ నిర్మించుటకు పూనుకున్నాడు. ఈదుల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మదీయులు నిలిచి ప్రార్థించు గోడయే ఈద్గా. ఈ విషయంలో వివాదము లేచి అది ఘర్షణలకు దారితీసింది. దానితో జౌహర్ అలీ రహతా విడిచి సిరిడీ చేరి బాబాతో మసీదునందు ఉండసాగాడు. ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయారు. అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబా అందులో కడ్డు చెప్పక శిష్యుని వలె మసలుకొన్నాడు. తర్వాత గురు శిష్యులిద్దరూ రహతాకు పోయి అచ్చట నివసించుటకు నిశ్చయించుకున్నారు. గురువునకు శిష్యుని శక్తి ఏమియో తెలియకున్నది. శిష్యునికి మాత్రము గురువు యొక్క లోపాలు బాగా తెలియను. అయినప్పటికీ బాబా ఆ కపట గురువును ఎన్నడూ అగౌరవపరచక శిష్యధర్మమును శ్రద్ధగా నెరవేర్చేవాడు. అప్పుడప్పుడు వారిరువురు సిరిడీకి వచ్చిపోయేవారు. కాని అధికంగా రహతాలోనే నివసించేవారు. సిరిడీలోని సాయి భక్తులకు బాబా ఆ విధంగా రహతాలో నుండుట ఎంతమాత్రం ఇష్టం లేకుండేది. అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరలా సిరిడీకి పిలుచుకుని వచ్చుటకు రహతా వెళ్లారు. వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి సిరిడీ తీసుకుని పోవుటకై వచ్చినామని చెప్పారు. జౌహర్ అలీ ముక్కోపి అని, ఆయన తనని విడిచిపెట్టడని, అందువలన వారు తన యందు ఆశ విడిచి ఫకీరు అక్కడికి వచ్చులోపల సిరిడీ మరలి వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చాడు. వారిట్లు మాట్లాడుకుని చుండగా జౌహర్ అలీ అక్కడికి వచ్చి బాబాను తీసుకుని పోవుటకు ప్రయత్నించుచున్న సిరిడీ ప్రజలపై మండిపడ్డాడు. కొంత వాదోపవాదాలు జరిగిన పిమ్మట గురుశిష్యులిద్దరూ తిరిగి సిరిడీ పోవుటకు నిర్ణయమైంది. వారు సిరిడీ చేరి అచటనే నివసించుచున్నారు. కొన్ని దినముల పిమ్మట దేవీదాసు ఆ కపట గురువును పరీక్షించి అతని బండారం బయటపెట్టాడు. చాంద్ పాటిల్ పెళ్లి బృందంతో బాబా సిరిడీ వచ్చుటకు 12 ముందే 10-12 వయసులో దేవీదాసు సిరిడీ చేరాడు. వారు మారుతి దేవాలయంలో ఉండేవారు. దేవీదాసు చక్కని అంగసౌష్ఠవము, తేజోవంతములైన నేత్రాలు కలిగి జ్ఞానివలే కనిపించేవాడు. తాత్యా పాటిల్, కాశీనాథ్ షింపి మొదలుగా గల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించేవారు. వారు జవహర్ అలీని దేవీదాస్ వద్దకు తీసుకుని వచ్చిరి. వారి మధ్య జరిగిన వాదములో జవహర్ అలీ చిత్తుగా ఓడిపోయి సిరిడీ నుండి పలాయనం చిత్తగించాడు. ఆ తర్వాత అతడు వైజాపూరులో నుండి చాలా ఏండ్ల తర్వాత సిరిడీ తిరిగి వచ్చి బాబా పాదాలపై పడ్డాడు. తాను గురువు, సాయిబాబా శిష్యుడను బ్రహ్మ వాని మనసు నుండి తొలగిపోయింది. సాయిబాబా వానిని యథారీతి గౌరవంగానే చూచాడు. ఈ విధంగా శిష్యుడు గురువునిట్లు సేవించవలెనో, ఎట్లు అహంకార మమకారాలను విడిచి ఆత్మసాక్షాత్కారాన్ని పొందవలెనో బాబా ఆచరణాత్మకంగా నిరూపించాడు. ఈ కథ భక్త మహల్సాపతి చెప్పిన వివరముల ఆధారంగా వ్రాయబడింది. 5వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 6వ అధ్యాయం. సంసారమును సాగరంలో జీవుడనే ఓడను సద్గురుడే సరంగు అయి నడిపినప్పుడు అది సులభంగా సురక్షితంగా గమ్యాన్ని చేరుతుంది. సద్గురు అనగానే సాయిబాబా స్ఫురణ కూచుచున్నారు. నా కండ్ల ఎదుట సాయిబాబా నిలచియున్నట్లు, నా నుదుట ఊదీ పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదించుచున్నట్లు పొడముచున్నది. నా మనస్సు సంతోషంతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది. గురుహస్తస్పర్శ మహిమ అద్భుతమైంది. ప్రళయాగ్నిచే కూడా కలనట్టి వాసనామయమైన సూక్ష్మ శరీరము గురు కరస్పర్శ తగలగానే భస్మమైపోతుంది. అనేక జన్మార్జిత పాప సంచయము పటాపంచలైపోతుంది. ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు వినుటకి విసుగుపడేవారి వాకు కూడా నెమ్మది పొందుతుంది. శ్రీ సాయి సుందర రూపము కాంచుటతోడనే కంఠము ఆనందాతిరేకంతో గద్గదమవుతోంది. కన్నుల నుండి ఆనందాశ్రువులు పొంగి పొరలుతున్నాయి. హృదయము భావోద్రేకంతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. నేనే తానను పరబ్రహ్మ స్వరూపమును స్ఫురణ మేల్కొని ఆత్మసాక్షాత్కారానందాన్ని కలిగిస్తోంది. నీవు నేను అను భేదభావము తొలగించి బ్రహ్మైక్యానుభవమును సిద్ధింపజేస్తోంది. నేను వేద పురాణాది సద్గ్రంథములు చదువునప్పుడు నా సద్గురుమూర్తియే అడుగడుగునా జ్ఞప్తికి వచ్చుచున్నాడు. నా సద్గురువైన శ్రీ సాయిబాబాయే శ్రీరాముడుగా శ్రీకృష్ణుడుగా నా ముందు నిలిచి తన లీలలను తామే వినిపింపజేయుచున్నట్లు తోస్తోంది. నేను భాగవత పారాయణకు పూనుకొనగానే శ్రీ సాయి ఆపాదమస్తకము కృష్ణుని వలే కనిపిస్తోంది. భాగవతము ఉద్ధవగీతయో తామే పాడుచున్నట్లుగా అనిపిస్తోంది. ఎవరితోనైనా సంభాషించునప్పుడు సాయిబాబా కదలే ఉదాహరణలుగా నిచ్చుటకు జ్ఞప్తికి వస్తున్నాయి. నాకై నేను ఏదైనా వ్రాయ తలపెట్టినచో ఒక మాటగాని వాక్యముగాని వ్రాయుటకు రాదు. వారి ఆశీర్వాదము లభించిన వెంటనే రచనాధార అంతులేనట్లు సాగుతోంది. భక్తునిలో అహంకారం విజృంభించగానే బాబా దానిని అణిచివేస్తున్నారు. తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి సంతుష్టి చేసి ఆశీర్వదిస్తున్నారు. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్య శరణాగతి చేసిన వానికి ధర్మార్థ కామ మోక్షములు కరతలామలకములవుతున్నాయి. భగవత్ సాన్నిధ్యానికి పోవుటకు కర్మ, జ్ఞాన, యోగ, భక్తి మార్గములనడి 4 త్రోవలు గలవు. అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది. అది ముండ్లు గోతులతో నిండియున్నది. సద్గురుని సహాయంతో ముండ్లను గోతులను తప్పించుకుని ముందుకు సాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును. ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వక్కాణించెడేవారు. స్వయం సత్తాకమైన బ్రహ్మము, జగత్తును సృష్టించు ఆ బ్రహ్మము యొక్క శక్తి, సృష్టి అను ఈ మూడింటిని గూర్చి తత్వ విచారము చేసి వాస్తవానికి ఈ మూడు ఒకటేనని సిద్ధాంతీకరించి బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయ ప్రధాన వాక్యాలను రచయిత ఈ క్రింద ఉదహరించుచున్నాడు. నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమములు నేను చూచెదను. కావున వస్త్ర ఆహారముల కొరకు ప్రయాసపడవద్దు. నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకొనుము. ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకై ప్రాకులాడుట మాని దైవము యొక్క దర్బారులో మన్నన పొందుటకు భగవంతుని కరుణా కటాక్షాలు సంపాదించుటకు ప్రయత్నించుము. ప్రపంచ గౌరవమందుకును భ్రమను విడువుము. మనస్సునందు ఇష్టదైవము యొక్క ఆకారమును నిలుపుము. సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము. ఇతరముల వైపు మనస్సు పోనివ్వకుము. ఎల్లప్పుడూ నన్నే జ్ఞాపకముంచుకునుము. మనసును ధన సంపార్జనము, దేహపోషణ, గృహ సంరక్షణము మొదలగు విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము. అప్పుడది నెమ్మది వహించి శాంతముగను చింతారహితముగను ఉండును. మనస్సు సరి అయిన సాంగత్యంలో ఉన్నదనుటకు ఇదియే గుర్తు. చెంచల మనస్కునకు శాంతి దొరకదు. బాబా మాటలు ఉదహరించిన పిమ్మట గ్రంథకర్త శిరిడీలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాన్ని వర్ణిస్తున్నాడు. శిరిడీలో జరుగు ఉత్సవాలన్నింటిలో శ్రీరామనవమియే గొప్పది. సాయి లీలా పత్రికలో శిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము గురించి విపులంగా వర్ణించబడింది. కోపర్గాంలో గోపాలరావు గుండు అనునతడు పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండేవాడు. అతడు బాబాకు గొప్ప భక్తుడు. అతనికి ముగ్గురు భార్యలున్నప్పటికీ సంతానం కలగలేదు. శ్రీ సాయి ఆశీర్వచనముచే అతనికి ఒక కొడుకు జన్మించాడు. ఆ ఆనంద సమయంలో అతనికి శిరిడీలో ఉరుసు ఉత్సవం నిర్వహించవలననే ఆలోచన కలిగింది. తన ఆలోచనను తాత్యాకోతే పాటిల్, దాదాకోతే పాటిల్, మాధవరావు దేశ్పాండే తదితర తక్కిన సాయి భక్తుల ముందుంచాడు. వారంతా దీనిని ఆమోదించారు. బాబా ఆశీర్వాదము, అనుమతిని పొందారు. ఇది 1897 సంవత్సరంలో జరిగింది. ఉరుసు ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టింది. గ్రామ కులకర్ణి దానిపై ఏదో వ్యతిరేకంగా చెప్పినందున అనుమతి రాలేదు. కాని బాబా ఆశీర్వదించి ఉండుటచే మరలా ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చింది. బాబా సలహాననుసరించి ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించారు. ఈ ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు జరుపుకొనమనుటలో హిందూ మహమ్మదీయుల సమైక్యతాభావం బాబా ఉద్దేశ్యం కాబోలు. భవిష్యత్ సంఘటనలు బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లు స్పష్టమగుతోంది. ఉత్సవము జరుపుటకు అనుమతి అయితే వచ్చింది, కాని ఇతర అవాంతరాలు కొన్ని తలెత్తాయి. చిన్న గ్రామమైన శిరిడీలో నీటి ఎద్దడి అధికంగా ఉండేది. గ్రామమంతటికి రెండు నూతులే ఉండేవి. ఒకటి ఎండాకాలంలో ఎండిపోయేది, రెండవ దానిలో నీళ్లు ఉప్పనివి. ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పునీటి బావిలో పువ్వులు వేశాడు. ఆశ్చర్యకరంగా ఆ ఉప్పునీరు మంచినీళ్లుగా మారిపోయాయి. ఆ నీరు కూడా చాలకపోవుటచే తాత్యాపాటిల్ దూరము నుంచి మోటల ద్వారా నీరు తెప్పించాడు. తాత్కాలికంగా అంగళ్ళు వెలిశాయి. కుస్తీ పోటీల కొరకు ఏర్పాటు చేయబడ్డాయి. గోపాలరావు గుండునకు ఒక మిత్రుడు గలడు. వాని పేరు దామా అన్నా కాసార్. అతనిది అహ్మద్ నగర్. అతనికి ఇద్దరు భార్యలున్నప్పటికీ సంతానం లేకుండా పోయింది. అతనికి కూడా బాబా ఆశీర్వాదముచే పుత్ర సంతానం కలిగింది. ఉత్సవం కొరకు ఒక జెండా తయారు చేయించవలనని గోపాలరావు అతనిని పురమాయించాడు. అటులనే నానాసాహెబ్ నిమోన్కర్ను ఒక నగిషీ జెండా తెమ్మని కోరాడు. ఈ రెండు జెండాలను ఉత్సవంతో తీసుకుని పోయి మసీదు రెండు మూలలందు నిలబెట్టిరి. ఈ పద్ధతి ఇప్పటికీ అవలంబించుచున్నారు. బాబా తాము నివసించిన ఆ మసీదును ద్వారకామాయి అని పిలిచెడివారు. చందనోత్సవం సుమారు 5 ఏళ్ల తర్వాత ఈ ఉత్సవంతో పాటు ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభమయ్యింది. పోర్హాల గ్రామానికి చెందిన అమీర్ షక్కర్ దలాల్ అనే మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవాన్ని ప్రారంభించాడు. ఈ ఉత్సవం గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థం చేస్తారు. వెడల్పు పళ్ళెంలో చందనపు ముద్ద నుంచి తలపై పెట్టుకుని సాంబ్రాణి ధూపములతో బాజా భజింత్రీలతో ఉత్సవాన్ని సాగిస్తారు. ఉత్సవం ఊరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటిలోనూ గోడలపైనను ఆ చందనాన్ని చేతితో అద్దుతారు. మొదటి 3 సంవత్సరాలు ఈ ఉత్సవాన్ని అమీర్ శక్కర్ నిర్వహించాడు. పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించింది. ఒకే దినమున పగలు హిందువులచే జెండా ఉత్సవం, రాత్రి మహమ్మదీయులచే చందనోత్సవం ఏ అరమరికలు లేక జరుగుతూనే ఉన్నవి. సిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనుచుండేవారు. బయటి ఏర్పాట్లన్నీ తాత్యాకోతే పాటిల్ చూసుకునేవాడు. ఇంటి లోపల చేయవలసినవన్నీయో రాధాకృష్ణమాయి అను భక్తురాలు చూచుచుండెడిది. ఉత్సవ దినములలో ఆమె నివాసము భక్తులతో నిండిపోయేది. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూచుకునుటయేగాక ఉత్సవానికి కావలసిన సరంజామానంతయు సిద్ధపరిచేది. అంతేకాదు, స్వయంగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేసేది. మసీదు గోడలు బాబా వెలిగించు ధునిమూలంగా మసిపట్టి ఉండేవి. మండుచున్న ధునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయటపెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెల్లవేయించుచుండేది. ఆమె ఇదంతయు బాబా చావడిలో పరుండునప్పుడు చేసేది. ఈ పనిని శ్రీరామనవమికి ఒకరోజు ముందే పూర్తి చేసేవారు. పేదలకు అన్నదానమన్న బాబాకు చాలా ప్రీతి. అందుచే ఈ ఉత్సవ సమయమందు అన్నదానం విరివిగా జరిగేది. భోజన పదార్థాలు, మిఠాయిలు రాధాకృష్ణమా ఇంటిలో విస్తారంగా వండబడేవి. అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందంగా పూనుకుని ఈ సేవలో పాల్గొనేవారు. ఈ ప్రకారంగా 1897 సంవత్సరం నుండి 1911 వరకు ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి నాడు వైభవంగా జరిగేది. రానురాను అది వృద్ధి ఎగుచు ప్రాముఖ్యతను సంతరించుకుంది. 1912లో ఈ ఉత్సవానికి సంబంధించి ఒక మార్పు జరిగింది. శ్రీ సాయినాథ సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జోగేశ్వర భీష్మ అనువారు దాదాసాహెబ్ కాపడ్డేతో కలిసి ఈ ఉత్సవానికి వచ్చారు. వారు దీక్షిత్ వాడాలో బస చేశారు. ఉత్సవానికి ముందు రోజు కృష్ణారావు దీక్షిత్ వాడా వసారాలో పండుకునియుండగా లక్ష్మణరావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరికరముల పళ్ళెముతో మసీదునకు పోతున్నాడు. ఆయనను చూడగానే భీష్మకు ఒక కొత్త ఆలోచన తట్టింది. వెంటనే కాకా మహాజనిని దగ్గరికి పిలిచి అతనితో, ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయమనుటలో భగవదుద్దేశం ఏదియో ఉండవచ్చును. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము. కనుక ఈ దినమందు రామజన్మోత్సవము ఎలా జరపకూడదని అడిగాను. కాకా మహాజనికి ఆ ఆలోచన కూడా బాగా నచ్చింది. తమ సంకల్పానికి బాబా అనుమతి సంపాదించుటకు ఆయుక్తమయ్యిరి. కాని భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టము. ఈ సమస్యను కూడా తుదకు భీష్మయ్యే పరిష్కరించెను. ఎట్లనగా, అతని వద్ద రామాఖ్యానమును శ్రీరాముని చరిత్ర సిద్ధముగా నుండుటచే అతడే దానిని సంకీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించిరి. చక్కెరతో కలిపిన సొంటి గుండ ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుటకు ఏర్పాటయ్యింది. బాబా అనుమతి పొందుటకై వారు మసీదుకు పోయారు. సర్వజ్ఞుడైన సాయిబాబా వాడాలో ఏమి జరుగుతుందని మహాజనిని ప్రశ్నించాడు. బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్థాన్ని మహాజని గ్రహించలేక ఏమీ జవాబివ్వక మౌనంగా ఉన్నాడు. బాబా అదే ప్రశ్న భీష్మనడిగాడు. అతడు శ్రీరామనవమి ఉత్సవాన్ని చేయాలనుకున్న తమ ఆలోచనను బాబాకు వివరించి అందుకు బాబా అనుమతి ఇవ్వాలని కోరాడు. బాబా వెంటనే ఆశీర్వదించాడు. అందరూ సంతసించి రామజయంతి ఉత్సవానికి సంసిద్ధులైనారు. ఆ మరుసటి దినం మసీదును అలంకరించారు. రాధాకృష్ణమాయి ఒక ఊయలనిచ్చింది. దానిని బాబా ఆసనం ముందు వెలాడగట్టారు. శ్రీరామ జన్మోత్సవ వేడుక ప్రారంభమయ్యింది. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచాడు. మహాజని హార్మోనియం ముందు కూర్చున్నాడు. అప్పుడే లెండీ నుండి మసీదుకు వచ్చిన సాయిబాబా అదంతయూ చూచి మహాజనిని పిలిపించాడు. రామజన్మోత్సవం జరుపుటకు బాబా ఒప్పుకునునో లేదో ఏమగునో అని భయపడుతూ అతడు బాబా వద్దకు వెళ్ళాడు. అది అంతయూ ఏమిటని అక్కడ ఊయల ఎందుకు కట్టిరని బాబా అతనిని అడిగాడు. శ్రీరామనవమి మహోత్సవము ప్రారంభమైనదనియు అందులకై ఊయల కట్టిరనియూ అతడు చెప్పాడు. బాబా మసీదులో నుండు భగవంతుని నిర్గుణ స్వరూపాన్ని సూచించే నింబారు నుండి రెండు పూలమాలలు తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపాడు. హరికథ ప్రారంభమయ్యింది. రామకథా సంకీర్తనం ముగియగానే బాజా భజింత్రీ ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జయ జయ ధ్వనులు చేయుచు పరమోత్సాహంతో అందరూ ఒకరిపై ఒకరు ఆ ఎర్ర రంగు పొడి చల్లుకుంటున్నారు. అంతలో ఒక గర్జన వినబడింది. భక్తులు చల్లుకుంటున్న గులాల్ ఎటులనో పోయి బాబా కంటిలో పడింది. బాబా కోపంతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించాడు. ఇది చూచి చాలామంది భయంతో పారిపోయారు. కాని బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రం అవన్నీ తిట్ల రూపంగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములని గ్రహించి కదలక అక్కడే ఉన్నారు. శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంకారాది అరిషడ్వర్గాలను సంహరించుటకు శ్రీ సాయి రూపంలో ఉన్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించారు. శిరిడీలో ఏదైనా క్రొత్తది ప్రారంభించినప్పుడెల్లా బాబా కోపించుట ఒక రివాజు. దీనిని తెలిసిన వారు గమ్మున నూరుకుండిరి. తన ఊయలను బాబా విరుచునని భయంతో రాధాకృష్ణమాయి మహాజనిని పిలిచి ఊయలను తీసుకుని రమ్మన్నది. మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పాడు. కొంతసేపటికి బాబా శాంతించాడు. ఆనాటి మహాపూజ ఆరతి మొదలగునవి ముగిశాయి. సాయంత్రం మహాజని పోయి ఊయలను విప్పుచుండగా ఇంకనూ దాని అవసరం ఉన్నదని కనుక దానిని విప్పవద్దని బాబా అతన్ని వారించాడు. రామనవమి మరుసటి దినమున జరుపు గోపాల కళోత్సవంతో గాని ఉత్సవం పూర్తి కాదన్న విషయం అప్పుడు భక్తులకు స్ఫురించింది. మరునాడు శ్రీకృష్ణ జననము నాడు పాటించు కాలాహండి అను ఉత్సవాన్ని జరిపారు. కాలాహండి అనగా నల్లని కుండలో అటుకులు పెరుగు ఉప్పు కారము కలిపి వేలాడగట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగలగొట్టెదరు. రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్లపిల్లవాండ్రకు పంచిపెట్టేవాడట. ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించారు. శ్రీరామనవమి వేడుకలు ఈ విధంగా జరిగిపోవుచుండగా పగటివేళ పతాకోత్సవము రాత్రియందు చందనోత్సవం కూడా యథావిధిగా జరిగినవి. ఈ విధంగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవంగా మారింది. 1913 సంవత్సరం నుండి శ్రీరామనవమి ఉత్సవంలోని అంశాలు క్రమంగా విస్తరించాయి. చైత్ర పాడ్యము నుంచి రాధాకృష్ణమాయి నామసప్తాహం ప్రారంభించింది. భక్తులందరూ వంతుల వారీగా అందు పాల్గొనేవారు. ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకువజాములనే భజనలో చేరేది. శ్రీరామనవమి ఉత్సవాలు దేశమంతటా జరుగుటచే హరికథా కాలక్షేపము చేయు హరిదాసులు దొరుకుట దుర్లభంగా ఉండేది. శ్రీరామనవమికి వారం రోజుల ముందు ఆధునిక తుకారాం అని పిలువబడే బాలాబువ అనే సంకీర్తనాకారుని కాకా మహాజని యాదృచ్ఛికంగా కలయుట తటస్థించింది. శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజిని అతన్ని శిరిడీకి తోడ్కొని వచ్చాడు. ఆ మరుసటి సంవత్సరం కూడా అనగా 1914 తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహత్ సిద్ధకవిటే గ్రామంలో ప్లేగు వ్యాపించి ఉండుట చేత బాలబువ సతార్కార్ సంకీర్తన కార్యక్రమాలు లేక ఖాళీగా ఉన్నాడు. కాకాసాహెబ్ దీక్ష ద్వారా బాబా అనుమతి పొంది అతడు శిరిడీ వచ్చి హరికథా సంకీర్తనాన్ని చేశాడు. బాబా అతన్ని తగినట్లు సత్కరించాడు. 1914 సంవత్సరం నుండి శ్రీరామనవమి నాడు శిరిడీలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీ దాసుగడు మహారాజునకు బాబా అప్పగించుట ద్వారా ఏటేటా ఒక్కొక్క కొత్త హరిదాసును పిలుచు సమస్య శాశ్వతంగా పరిష్కరించబడింది. 1912 సంవత్సరం నుండి ఈ ఉత్సవం రానురాను వృద్ధి పొందింది. చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు శిరిడీ తేనె తృట్టి వలె ప్రజలతో కిటకిటలాడేది. అంగళ్ల సంఖ్య పెరిగిపోయింది. కుస్తీ పోటీలలో అనేక మంది ప్రముఖ మల్లులు పాల్గొనేవారు. పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరిగేది. రాధాకృష్ణమాయి కృషిచే చిరిడి ఒక సంస్థానంగా రూపొందింది. వివిధములైన హంగులు, అలంకారాలు పెరిగాయి. అలంకరింపబడిన గుర్రము, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామానులు, బాల్టీలు, వంట పాత్రలు, పట్టములు, నిలువుటద్దములు మొదలగునవి బహూకరింపబడేవి. ఉత్సవానికి ఏనుగులు కూడా వచ్చేవి. ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా వీరిని ఏమాత్రము లక్ష్య పెట్టక యథాపూర్వము నిరాడంబరులై ఉండేవారు. ఈ ఉత్సవంలో గమనింపవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, హిందువులు, మహమ్మదీయులు ఎట్టి అరమరికలు లేక కలిసిమెలిసి ఉత్సవాల్లో పాల్గొనేవారు. ఈనాటి వరకు ఎటువంటి మతకలహాలు సిరిడీలో తలెత్తలేదు. పెద్ద సంఖ్యలో జనులు గుమికూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కానీ అల్లరులు కానీ సంభవించలేదు. గోపాలరావు గుండునకు ఇంకొక మంచి ఆలోచన తట్టింది. ఉరుసు ఉత్సవమును ప్రారంభించిన విధంగానే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలనని నిశ్చయించుకున్నాడు. మసీదు మరమ్మత్తు చేయు నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించాడు. కాని ఈ పని బాబా అతనికి నియమించలేదు. నానాసాహెబ్ చందోర్కర్కు ఆ సేవ లభించినది. రాళ్లతాపన కార్యం కాకాసాహెబ్ దీక్షిత్కు నియోగించబడింది. మసీదుకు మరమ్మత్తులు చేయుట మొదట బాబాకిష్టం లేకున్నా భక్తులకు మహల్సాపతి కల్పించుకుని ఎటులనో బాబా అనుమతిని సాధించాడు. బాబా చావడిలో పండుకున్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లతో తాపన చేయుట ముగించారు. అప్పటి నుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండుట మాని చిన్న పరుపు మీద కూర్చుండువారు. గొప్ప వ్యయ ప్రయాసలతో 1911 సభామండపాన్ని పూర్తి చేశారు. మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది, సౌకర్యంగా లేకుండేది. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని విశాలపరిచి పైకప్పు వేయదలిచెను. ఎంతో డబ్బు పెట్టి ఇనప స్తంభాలు మొదలగునవి తెప్పించి పని ప్రారంభించాడు. రాత్రి అంతయు శ్రమపడి స్తంభాలు నాటేవారు. మరుసటి దినం ప్రాతకాలముననే బాబా చావడి నుండి వచ్చి అది ఎంతయు చూసి కోపంతో ఆ స్తంభాలను పీకి పారవేచడేవారు. ఒకసారి బాబా మిక్కిలి కోపోద్దీపితుడై నాటిన ఇనప స్తంభాన్ని ఒక చేతితో పెకలించుచు రెండవ చేతితో తాత్యా పాటిల్ పీక పట్టుకున్నాడు. తాత్యా తలపాగాను బలవంతంగా తీసి అగ్గిపుల్లతో నిప్పు అంటించి ఒక గోతిలో పారవేచాడు. బాబా నేత్రాలు నిప్పు కణముల వలె వెలుగుచున్నాయి. ఎవరికినీ బాబా వైపు చూచుటకు ధైర్యం చాలలేదు. అందరూ భయకంపితులైనారు. బాబా తన జేబులో నుంచి ఒక రూపాయి తీసి అటువైపు విసిరాడు. అది శుభ సమయం అందు చేయు ఆహుతి వలె కనబడింది. తాత్యా కూడా చాలా భయపడ్డాడు. తాత్యాకేమి జరుగునున్నదో, ఎవరికి ఏమీయో తెలియకున్నది. కల్పించుకుని బాబా పట్టు నుండి తాత్యాను విడిపించుటకెవ్వరికీ ధైర్యం చాలలేదు. ఇంతలో కుష్ఠిరోగియు బాబా భక్తుడగు బాగోజీ షిందే కొంచెం ధైర్యం కూడగట్టుకుని ముందుకు పోగా బాబా వారిని ఒక పక్కకు తోసివేశెను. మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుకరాయి రువ్వెను. ఎంతమంది ఆ జోలికి పోదలిచిరో అందరికీ ఒకే గతి పట్టింది. కొంతసేపటికి బాబా శాంతించారు. ఒక దుకాణదారుని పిలిచి వాని వద్ద నుంచి ఒక నగిషీ జరిపాగానుకుని తాత్యాను ప్రత్యేకంగా సత్కరించుటకా ఎన్నట్లు దానిని స్వయంగా తాత్యా తలకు చుట్టారు. బాబా యొక్క ఈ వింత చర్యను చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. అంత త్వరలో బాబాకెట్లు కోపం వచ్చింది? ఎందుచేత ఈ విధంగా తాత్యాను శిక్షించను? వారి కోపము తక్షణమే ఎట్లు చల్లబడింది అని అందరూ ఆలోచిస్తున్నారు. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తి వలె కూర్చుండి అత్యంత ప్రేమానురాగంతో మాట్లాడేవారు. అంతలో అకారణంగా కోపించేవారు. అటువంటి సంఘటనలు అనేకములు గలవు. 6వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 7వ అధ్యాయం. సాయిబాబా హిందువన్నచో వారు మహమ్మదీయుని వలె కనిపించేవారు. మహమ్మదీయుడనుకున్నచో హిందూ మతాచార సంపన్నుడుగా కనిపించడివారు. ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయము ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. బాబా శాస్త్రోక్తంగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవాన్ని జరిపేవారు. అదే సమయంలో మహమ్మదీయుల చందనోత్సవాన్ని జరుపుటకు అనుమతినిచ్చారు. ఈ ఉత్సవ సమయంలో కుస్తీ పోటీలను ప్రోత్సహించేవారు. గెలిచిన వారికి మంచి బహుమతులిచ్చేవారు. గోకులాష్టమి నాడు గోపాల్ కాలోత్సవము జరిపించుచుండేవారు. ఈదుల్ ఫితర్ పండగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించడివారు. మొహరం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూత్ నిలిపి కొన్ని దినములు దాని నచ్చట నుంచి పిమ్మట గ్రామంలో ఊరేగిస్తామన్నారు. 4 దినముల వరకు మసీదులో తాబూత్ నుంచుటకు బాబా సమ్మతించి 5వ నాడు నిస్సంకోచంగా దానిని తామే తీసివేసిరి. వారు మహమ్మదీయులన్నచో హిందువుల వలె వారి చెవులు కుట్టబడి ఉండేవి. వారు హిందువులనచో సుంతీని ప్రోత్సహించడివారు. బాబా హిందువైనచో మసీదునందు ఉండగలరా? మహమ్మదీయుడైనచో ధుని అని పిలువబడే అగ్నిహోత్రాన్ని వెలిగించగలరా? అదియేగాక తిరగలితో విసురుట, శంఖమూదుట, గంట వాయించుట, హోమము చేయుట, భజన, అన్నసంతర్పణ, అర్ఘ్యపాద్యాదులతో పూజలు మొదలగు మహమ్మదీయ మతానికి అంగీకారము కాని విషయములు మసీదులో జరపగలరా? వారు మహమ్మదీయులైనచో కర్మిష్ఠులకు సనాతనాచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారములెట్లు చేయుచుండెడివారు. వారే తెగవారని అడగబోయిన వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూగలగుచూ పరవశించుచుండిరి. అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరునూ సరిగా నిర్ణయించలేకపోయారు. ఇది ఒక వింత కాదు. ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్య శరణాగతి అనురించెదరో వారు దేవునితో నైక్యమైపోయేదరు. వారికి దేనితో సంబంధము గాని భేదభావం గాని ఉండదు. వారికి జాతి మతములతో ఎట్టి సంబంధమూ లేదు. సాయిబాబా అట్టివారు. వారికి జాతులందు వ్యక్తులందు భేదము కనిపించేది కాదు. ఫకీరులతో కలిసి బాబా మత్స్య మాంసాలను భుజించేవారు. వారి భోజన పళ్ళెంలో కుక్కలు మూతిపెట్టినను ఎసడించేవారు కారు. శ్రీ సాయి అవతారం విశిష్టమైనది, అద్భుతమైనది. నా పూర్వజన్మ సుకృతముచే వారి పాదముల చెంత కూర్చును భాగ్యం లభించింది. వారి సాంగత్యము లభించుట నా అదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందోల్లాసములు చెప్పనలవి కానివి. సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును. సన్యాసులు, సాధకులు, ముముక్షువులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేవారు. బాబా వారితో కలిసి నవ్వుతూ సంభాషించుచూ సంచరించుచున్నప్పటికీ వారి నాలుకపై అల్లా మాలిక్ అను మాట ఎప్పుడూ నాట్యమాడుచుండెడిది. వారికి వాద వివాదములు గాని చర్చలు గాని ఇష్టము లేదు. అప్పుడప్పుడు కోపం వహించినప్పటికీ వారెల్లప్పుడూ శాంతంగాను సంయమనంతోనూ ఉండెడివారు. ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వమును బోధించేవారు. ఆఖరి వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియనే లేదు. వారు ప్రభువులను భిక్షుకులను ఒకే రీతిగా ఆదరించారు. అందరి అంతరంగములందు గల రహస్యాలన్నీ బాబా ఎరింగిడివాడు. బాబా ఆ రహస్యములను వెలిబుచ్చగానే అందరూ ఆశ్చర్యపడేవారు. వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీయూ తెలియని వాని వలె నటించుచుండేవారు. సన్మానములన్నచో వారికి ఏమాత్రమూ ఇష్టము లేదు. సాయిబాబా నైజమట్టిది. మానవ దేహంతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి చూడ వారు సాక్షాత్తు భగవంతుడనియే చెప్పవలెను. వారిని చూచిన వారందరూ వారు సిరిడీలో వెలసిన భగవంతుడనియే అనుకునిచుండేవారు. వట్టి మూర్ఖుడనైన నేను బాబా మహిమలనెట్లు వర్ణించగలను? సాయిబాబా వైఖరి. సిరిడీ గ్రామంలో ఉన్న శని, గణపతి, పార్వతీ శంకర, గ్రామదేవత, మారుతి మొదలగు దేవాలయములన్నింటినీ తాత్యాపాటిల ద్వారా బాబా బాగు చేయించాడు. వారి దానగుణము ఎనదగినది. దక్షిణ రూపంగా వసూలైన పైకమంతయు ఇష్టం వచ్చినట్లు పంచిపెట్టేవారు. బాబాను దర్శించినంత మాత్రాన ప్రజలు శుభములు పొందేవారు. రోగులు ఆరోగ్యవంతులయ్యేవారు. దుర్మార్గులు సన్మార్గులుగా మారేవారు. కుష్ఠువారు కూడా రోగ విముక్తులయ్యేవారు. అనేకులకు కోరికలు నెరవేరుచుండేవి. ఎటువంటి మందులు పసురలతో పని లేకుండానే గ్రుడ్డివారికి దృష్టి వచ్చేది, కుంటివారికి కాళ్ళు వచ్చేవి. సాయిబాబా కీర్తి నలుమూలలా వ్యాపించింది. అన్ని దేశముల నుండి భక్తులు శిరిడీకి తండోపతండాలుగా రాసాగారు. బాబా ఎల్లప్పుడూ దునికెదురుగా ధ్యానమగ్నులై కూర్చునడివారు. ఒక్కొక్కప్పుడు స్నానం చేసేవారు, మరొకప్పుడు స్నానము లేకుండానే ఉండేవారు. తొలిదినములలో బాబా తెల్లటి తలపాగా, శుభ్రమైన దోవతి, చొక్కా ధరించేవారు. మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు. గ్రామములో రోగులను పరీక్షించి ఔషధములిచ్చడివారు. వారి చేతితో ఇచ్చిన మందులు అద్భుతంగా పనిచేయుచుండెడివి. వారు గొప్ప హకీం అని పేరు వచ్చెను. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన సంఘటన చెప్పవలెను. ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడ్డాయి. శిరిడీలో వైద్యుడు దొరకలేదు. ఇతర భక్తులు అతనిని బాబా వద్దకు తీసుకుని వచ్చారు. సామాన్యముగా అట్టి రోగులకు అంజనములు, ఆవుపాలు, కర్పూరంతో చేసిన ఔషధాలు వైద్యులు ఉపయోగిస్తారు. కాని బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్ల జీడిగింజలను నూరి రెండు మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దానిని పెట్టి గుడ్డతో కట్టుకట్టిరి. మరుసటి దినము ఆ కట్లను విప్పి నీళ్లను ధారగా పోసిరి. కళ్ళలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యాయి. నల్ల జీడి పిక్కలను నూరి కండ్లలో పెట్టినను సున్నితమైన కండ్లు మండనేలేదు. ఇటువంటి చిత్రములు అనేకములు గలవు. బాబా యోగాభ్యాసములు. సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసి ఉండేవి. ధౌతి, ఖండయోగము, సమాధి మున్నగు షడ్విధ యోగ ప్రక్రియలందు బాబా ఆరితేరినవారు. అందులో రెండు మాత్రమే ఇక్కడ వర్ణించబడినవి. మసీదుకు చాలా దూరాన ఒక మర్రి చెట్టు కలదు. అక్కడొక బావి కూడా ఉన్నది. ప్రతి మూడు రోజులకు ఒకసారి బాబా అచ్చటకు పోయి ముఖ ప్రక్షాళనము, స్నానము చేసేవారు. ఆ సమయంలో బాబా తన ప్రేవులను బయటకు వెడలగ్రక్కి వాటిని నీటితో శుభ్రపరిచి ప్రక్కనే ఉన్న నేరేడు చెట్టుపై ఆరవేయుట శిరిడీలోని కొందరు కండ్లారా చూసి చెప్పినారు. మామూలుగా ధౌతి అనగా మూడు అంగుళముల వెడల్పు, 22.5 అడుగుల పొడవు గల గుడ్డను మృంగి కడుపులో అరగంట వరకు నుండనించి పిమ్మట తీసేవారు. కాని బాబా చేసిన ఈ ధౌతి చాలా విశిష్టమైనది, అసాధారణమైనది. బాబా తన శరీర అవయములన్నీ వేరు చేసి మసీదునందు వేరువేరు స్థలాల్లో విడిచిపెట్టేవారు. ఒకనాడు ఒక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవములు వేర్వేరు స్థలములందు పడియుండుట చూచి భయకంపితుడై బాబాను ఎవరో కూనీ చేశారనుకుని గ్రామ మునసబు వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకున్నాడు. కాని మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయము గురించి కొంచెమైనా తెలిసియుండునని తననే అనుమానించెదరని భయపడి ఊరుకున్నాడు. మరుసటి దినమతడు మసీదుకు పోగా బాబా ఎప్పటి వలె హాయిగా కూర్చుని ఉండడు చూసి ఆశ్చర్యపోయాడు. ముందు దినము తాను చూచిందంతయో భ్రాంతి అనుకున్నాడు. చిరుప్రాయము నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేస్తూ ఉండేవారు. వారి యోగస్థితి ఎవరికీ అంతుపట్టనిది. రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనక ఉచితంగా చికిత్స చేసేవారు. ఎందరో పేదలు, యథార్థులు వారి అనుగ్రహం వల్ల స్వస్థత పొందిరి. నిస్వార్థంగా వారు చేయు సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చింది. బాబా తమ సొంతం కొరకు ఏమీయూ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకుని ఆ బాధను తామనుభవించేవారు. దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత, దయార్ద్ర హృదయము విదితమవుతోంది. 1910 ఘనత్రయోదశి నాడు అనగా దీపావళి పండుగ ముందు రోజున బాబా దుని వద్ద కూర్చుండి చలికాచుకునుచు దునిలో కట్టెలు వేయిస్తున్నాడు. దుని బాగుగా మండుతున్నది. కొంతసేపైన తర్వాత హఠాత్తుగా కట్టెలకు మారుగా సాయి తన చేతిని దునిలో పెట్టి నిశ్చలంగా ఉండిపోయారు. మంటలకు చేయి కాలిపోయింది. మాధవుడనే నౌకరు, మాధవరావు దేశపాండేయు దీనిని చూచి వెంటనే బాబా వైపుకు పరిగెత్తినారు. మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకుని బలంగా వెనక్కి లాగారు. దేవా, ఇట్లేలా చేసితరని బాబా అడిగారు. మరేదో లోకంలో ఉండినట్లుండిన బాబా బాహ్యస్మృతి తెచ్చుకుని ఇక్కడకు చాలా దూరంలో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకుని కులిమి నుదుచున్నది. ఇంతలో ఆమె భర్త పిలిచాడు. తన ఒడిలో బిడ్డయున్న సంగతి మరిచి ఆమె తొందరగా లేచింది. బిడ్డ మండుచున్న కులిమిలో పడింది. వెంటనే నా చేతిని కులిమిలోకి దూర్చి ఆ బిడ్డను రక్షించి తిని నా చేయి కాలితే కాలినది. అది నాకంత బాధాకరము కాదు. కాని బిడ్డ రక్షించబడినను విషయము నాకు ఆనందము కలుగు చేయుచున్నది అని జవాబిచ్చారు సాయిబాబా. కుష్ఠరోగ భక్తుని సేవ. బాబా చెయ్యి కాలెను అన్న సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకున్న నానాసాహెబ్ కెందోర్కర్ వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానంద్ అనే ప్రఖ్యాత వైద్యుని వెంటబెట్టుకుని వైద్య సామాగ్రితో సహా హుటాహుటిన సిరిడీ చేరాడు. చికిత్స చేయుటకై డాక్టరకు కాలిన తమ చేయి చూపమని బాబాను నానాసాహెబ్ కోరాడు. బాబా అందుకు ఒప్పుకొనలేదు. చేయి కాలిన లగాయతు బాగోజీ షిందే అను కుష్ఠరోగి ఏదో ఆకువేసి కట్టుకట్టెడివాడు. నానా ఎంత వేడినను బాబా డాక్టర్ గారిచే చికిత్స పొందుటకు సమ్మతించలేదు. డాక్టర్ గారు కూడా అనేకసార్లు వేడుకున్నారు. అల్లాయే తన వైద్యుడని, తనకేమాత్రము బాధలేదని చెప్పుచు ఎటులో డాక్టరుచే చికిత్స చేయించుకొనుట దాటవేసేవాడు. అందుచే డాక్టరు మందుల పెట్టి మూతైనా తెరవకుండానే బొంబాయి తిరిగి వెళ్ళిపోయారు. కాని అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యం కలిగింది. ప్రతిరోజు బాగోజీ వచ్చి బాబా చేతికి కట్టుకట్టేవాడు. కొన్ని దినముల తర్వాత గాయము మానిపోయింది. అందరూ సంతోషించారు. అప్పటికిని ఇంకా ఏమైనా నొప్పి మిగిలి యుండినదా అని సంగతి ఎవరికీ తెలియదు. కాని ప్రతిరోజు ఉదయము బాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లను కట్టేవాడు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుతూనే ఉండేది. మహాసిద్ధపురుషుడైన బాబాకి ఇదంతయు నిజానికి అవసరము లేనప్పటికీ తన భక్తుడైన బాగోజీ ఎందుగల ప్రేమచే అతడొనర్చు ఉపాసనను గైకొనేవాడు. బాబా లెండికి పోవునప్పుడు బాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకుని వెంట నడిచేవాడు. ప్రతిరోజు ఉదయం బాబా దునియొద్ద కూర్చునగానే బాగోజీ తన సేవాకార్యం మొదలుపెట్టేవాడు. బాగోజీ గత జన్మయందు చేసిన పాప ఫలితంగా ఈ జన్మలో కుష్ఠరోగం చేయి బాధపడుతున్నాడు. వాని వ్రేళ్లు ఈడ్చుకుని పోయి ఉండేవి. వాని శరీరమంతయు చీము కారుచు దుర్వాసన కొట్టేది. బాహ్యమునకు అతడెంత దురదృష్టవంతుని వలె కనిపించినప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి, సంతోషి. ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు. బాబా సహవాసాన్ని పూర్తిగా అనుభవించినవాడు. బాబా విచిత్ర లీలలలో ఇంకొక దాన్ని వర్ణిద్దాం. అమరావతి నివాసియకు దాదాసాహెబ్ కాపాడే భార్య తన చిన్న కొడుకుతో కలిసి సిరిడీలో కొన్ని దినములున్నది. ఒకనాడు కాపాడే కుమారునికి తీవ్ర జ్వరం వచ్చింది. అది ప్లేగు జ్వరం కింద మారింది. ఆ తల్లి మిక్కిలి భయపడింది. సిరిడీ విడిచి అమరావతి పోవాలననుకుని సాయంకాలము బాబా బూటీవాడా వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని సెలవునడగబోయింది. గద్గద కంఠంతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడియున్నాడని బాబాకు చెప్పింది. బాబా ఆమెతో మృదువుగా, అమ్మా, ప్రస్తుతము ఆకాశము మబ్బు పట్టియున్నది. కొద్దిసేపటిలో మబ్బులన్నీయూ చిదిరిపోయి ఆకాశము నిర్మలమగును అనుచు కఫ్నీని పైకెత్తి చంకలో కోడి గ్రుడ్డంత పరిమాణము గల నాలుగు ప్లేగు పుక్కులను చూపుతూ, నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడదనో చూడుము, వారి కష్టములన్నీయూ నావే అన్నారు. ఈ మహాద్భుత లీలను చూచిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలు తామే ఎట్లు స్వీకరింతురో అన్న విషయం స్పష్టమయ్యింది. మహాత్ముల మనస్సు మైనము కన్నా మెత్తనిది, వెన్నవలే మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారమేమియూ ఆశించక ప్రేమించదరు. భక్తులనే తమ స్వజనులుగా భావిస్తారు. బాబా పండరి ప్రయాణం. సాయిబాబా తన భక్తులనెట్లు ప్రేమించేవారు, వారి కోరికలను అవసరములను ఎట్లు గ్రహించేవారు అను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించెదను. నానాసాహెబ్ చందోర్కర్ బాబాకు గొప్ప భక్తుడు. అతడు కాందేశ్లోని నందూరు బారులో మామల్తాదారుగా ఉండేవాడు. అతనికి పండరీపురం బదిలీ అయ్యింది. సాయిబాబా ఎందు అతనికి గల భక్తి అను ఫలం ఆనాటికి పండింది. పండరీపురాన్ని భూలోక వైకుంఠమంటారు. అట్టి స్థలమునకు బదిలీయగొడిచే అతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబ్ వెంటనే పండరిపోయి ఉద్యోగంలో ప్రవేశించవలసిన అవసరం ఉన్నది. అందువలన సిరిడీలో ఎవరికీ ఉత్తరము వ్రాయక హుటాహుటిన పండరికి ప్రయాణమయ్యాడు. ముందుగా సిరిడీకి పోయి తన విఠోబాయుగు బాబాను దర్శించి ఆ తర్వాత పండరికి పోవలనని నిర్ణయించుకున్నాడు. నానాసాహెబ్ సిరిడీకి వచ్చు సంగతి ఎవరికీ తెలియదు, కాని బాబా గ్రహించారు. నానాసాహెబ్ నీమ్గాం చేరుసరికి సిరిడీ మసీదులో కలకలం రేగింది. బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి అప్పాషిండే కాశీరాములతో మాట్లాడుచున్నాడు. హఠాత్తుగా బాబా వారితో ఇట్లన్నాడు, మన నలుగురము కలిసి భజన చేసేదము, పండరి ద్వారములు తెరిచినారు కనుక ఆనందముగా పాడిదము లెండు అని అందరూ కలిసి పాడసాగారు. ఆ పాట యొక్క భావం ఏమనగా, నేను పండరి పోవలెను, నేనక్కడనే నివసించవలెను, ఎందుకనగా అదియే నా ప్రభువు యొక్క ధామము. ఆ విధంగా బాబా పాడుచుండగా భక్తులందరూ బాబాని అనుకరిస్తున్నారు. కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతంగా వచ్చి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి తనకి పండరీపురము బదిలీ అయినదని, బాబా కూడా వారితో పండరీపురం వచ్చి అక్కడ ఉండవలసిందని వేడుకున్నాడు. ఆ మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకనగా బాబా అప్పటికే పండరీపురం పోవలను అని, అచ్చట ఉండవలను అన్న భావాన్ని వెలిబుచ్చినారని తక్కిన భక్తులు చెప్పినారు. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై పడ్డాడు. బాబా యొక్క ఊదీ ప్రసాదాన్ని ఆశీర్వాదాన్ని అనుజ్ఞని పొంది నానాసాహెబ్ చందోర్కర్ పండరికి పోయాడు. ఇట్టి బాబాలీలల కంతు లేదు. 7వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. మొదటి రోజు పారాయణము సమాప్తము.